ఓం రమణో ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర రుద్ర ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ శివాయ రుద్ర రుద్ర ఓం నమో భగవతే రుద్ర. ఈ రోజున గురి పూర్ణిమ, వ్యాసాయ విష్ణు రూపాయ. శంకరాచార్య వారిని శివాంశని, వ్యాసుని వారిని, భగవాన్ శ్రీ వ్యాసుని వారిని విష్ణు యొక్క అంశని మన సాంప్రదాయంలో చెప్తారు. వ్యాసుడి పేరు అది బిరుదైనకి, ఆయన పేరు కృష్ణద్వైపాయ. ఆయన పేరు వ్యాసుడి కదా, ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన ఆషాఢ మాసంలో ఈ పౌర్ణమి తిథి రోజున ఆయన శరీరం తీసుకున్నారు. ఆయన శరీరం వచ్చిన రోజు భగవద్గీతలో కూడా పాండవుల్లో అర్జునుడి నేను, మునుల్లో వ్యాసుని నేనని భగవంతుడు చెప్పాడు. పాండవుల్లో అర్జునుడి నేను, యాదవుల్లో కృష్ణుడి నేను, మునుల్లో వ్యాసుని నేను అని చెప్పాడు. ముని అంటే మననం చేసేవాడు. ముని అంటే మననం చేసేవాడిని ముని అంటారు. సత్యాన్ని ఉన్నదన్నట్టు దర్శించిన వాడిని ఋషి అని అంటారు. సత్య సాక్షాత్కారం పొందిన వాడిని ఋషి అంటారు. వేదాల్లో ఉన్న సారాన్ని, శాస్త్రాల్లో ఉన్న సారాన్ని గ్రహించి దాన్ని మననం చేసేవాడిని ముని అంటారు. వ్యాసముని, వ్యాసమునీంద్రుడు. ఆ మునీంద్రుడిలో నేను వ్యాసుడని భగవంతుడు విభూతి యోగంలో చెప్పాడు. మన తెలివితేటలు ఎంతవరకు వచ్చినాయంటే భగవద్గీతకి సవరణలు చేయటానికి సిద్ధంగా ఉన్నాం మనం. అంటే మన ఉద్దేశం పైకి చెప్పకపోయినా కృష్ణుడి కంటే మనమే తెలివైన వాడు అనుకో. కృష్ణుడు అంటే పూర్ణ బ్రహ్మం. భగవద్గీత చాలా మంది చదివి ఇది ఇలా ఉంటే బాగుండు, అది అలా ఉంటే బాగుండు అంటే ఆయనకు కూడా తోకలు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. భగవద్గీత మనం చదివితే అంటే మనకు అర్థం కాకపోతే మన బుద్ధిలో దోషాలు ఉంటే భగవద్గీత చెప్పింది పూర్ణ బ్రహ్మం. ఉన్నది ఒకటే ఒకటి ఉంది, చైతన్యం. అది తప్పించి దితి ఏమి లేదు. ఆ చైతన్యం, ఆ చైతన్య స్రవంతిలోంచే పూర్ణ బ్రహ్మములోంచే కృష్ణ బ్రహ్మములోంచే, కృష్ణునంటే ఒక వ్యక్తి కాదు బ్రహ్మం, అందులోంచి వచ్చింది భగవద్గీత. అది మనం అర్థం చేసుకోవటం మానేసి ఈ శ్లోకం ఎలా ఉంటే బాగుండు, ఆ శ్లోకం ఎలా ఉంటే, మన బుద్ధి పాడైపోవటం వల్ల, మన బుద్ధి పాడు బుద్ధి అవ్వటం వల్ల ఆ భగవద్గీత కూడా సవరణ చేయటానికి సిద్ధమవుతుంది. అది మనం పాడైపోయామని అనుకుంటాను. ఆ భగవద్గీతలో మనం చదివేటప్పుడు మనకి ఏదైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ దానికి సవరణ చేయటానికి మనకు అవకాశం లేదు. దానికి సవరణ చేయటానికి అవకాశం, దానికి సవరణ చేయటానికి చూస్తున్నామంటే భగవంతుడు, భగవంతుడికి సవరణ చేయటానికి భగవంతుడిలో భగవంతుడికి సరిగ్గా అర్థం కాలేదని, శాస్త్రం భగవంతుడికి తెలియలేదని వెతకటం లాంటిది. అది మనకి తెలియక భగవంతుడికి కూడా సవరణలు చేయడానికి సిద్ధమవుతున్నాం. అది మన పాడి బుద్ధికి కారణం. మునుల్లో వ్యాసమునందరిని, పాండవుల్లో అర్జునుడిని, యాదవుల్లో కృష్ణుడిని భగవద్గీత చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు ఈ రోజున ఆషాఢ మాసం పూర్ణిమ పౌర్ణమి ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం పౌర్ణిమని ఆయన జన్మతిథి, వ్యాసుడి వారి జన్మతిథి. ఈ రోజునే గురి పూర్ణిమ అంటారు, వ్యాస పూర్ణిమ అంటారు. ఈ రోజున చాలా మంది గురి పూజ చేస్తారు, దీన్నే వ్యాస పూర్ణిమని గురి పూర్ణిమని అంటారు. ఈ రోజున గురు పూజ చేస్తారు. సన్యాసులు, సన్యాసం, సన్యాసం, సన్యాసం అంటే సన్యాసం, సన్యాసం, సన్యాసం అంటే సమగ్రంగా విడిచిపెట్టడం. సన్యాసం అంటే ఎర్రబట్టలు కట్టుకున్న వాళ్ళు సన్యాసులు అంటారు కదా. అంటే సన్యాసం అంటే సమగ్రంగా పూర్తిగా విడిచిపెట్టడం, పట్టుకోవడం కాదు విడిచిపెట్టడం. వాళ్ళని సన్యాసులు అని అంటారు. దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని విడిచిపెట్టాలంటే ముందు మనం బాగుపడాలంటే, అంటే హృదయ గుహలోకి మనం ఏదిగా ఉన్నామో అందులోకి మనం ప్రవేశించాలంటే, అంటే సుఖం, మోక్ష సుఖం మనకు స్వరూపంగా వ్యక్తం కావాలంటే ముందు కీర్తికాంక్ష పూర్తిగా విడిచిపెట్టాలి. సన్యాసం తీసుకున్నాడు, సన్యాసం తీసుకున్నాడు ఎందుకు తీసుకుంటా అంటే మోక్ష సుఖాన్ని పొందటం కోసం. వాడు కీర్తికాంక్ష పూర్తిగా విడిచిపెట్టాడు. మీరందరూ నన్ను గౌరవించాలని అనుకుంటే నేను సన్యాసం కాదు. అలా లోక కాంక్ష, కీర్తికాంక్ష వాడకు ఉండకూడదు సన్యాసం. కీర్తికాంక్ష ఒకటి, ధనకాంక్ష ఒకటి, ఇది సన్యాసికి పనికిరాదు. తర్వాత సంసారం మీద మమకారం, ఈ మూడు విడిచిపెట్టినవాడు సన్యాసి అని. ఈ మూడు సమగ్రంగా ఎవడైతే విడిచిపెట్టాడో వాడు సన్యాసి. ఒకటి కీర్తికాంక్ష. కొంతమంది ఏదైనా మంచి పని చేసినా గౌరవం వస్తుందంటే చేస్తారు, కానీ లేచి చేయరు. ఆ కీర్తికాంక్ష పనికిరాదు. ఒకటి కీర్తికాంక్ష, రెండు ధనకాంక్ష, రెండు సంసారం మీద మమకారం. అంటే మీ మాట మాకు చెప్తాను ఇక్కడ సన్యాసులు. సన్యాసం సంసారం మీద మమకారం ఉంటే సన్యాసం తీసుకోకూడదు. ఈ మూడు కాంక్షలు విడిచిపెట్టిన వాడిని సన్యాసి అని పిలుస్తారు. ఎందుకు చెప్తున్నాంటే ఈ మాట, ఈ రోజున ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున చాతుర్ మాసాలు ప్రారంభిస్తారు సన్యాసులు. అంటే సంవత్సరానికి 8 నెలలు దేశం అంతా తిరిగి ధర్మాన్ని బోధిస్తారు. అలా పూర్వం మన పెద్దలు పెట్టారు. ఓ 4 నెలలు అంటే ఈ వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ వర్షాకాలం ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండి జపధ్యానములు చేసుకుంటారు, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. దాన్ని చాతుర్మాస వ్రత ప్రారంభం ఈ రోజున పూర్ణిమ రోజున. అంటే ఈ 4 నెలలు వాండరింగ్ ఉండదు, ప్రయాణాలు చేయరు. అలా మరో విషయంలో కూడా అర్ధ చాతుర్మాసము చాతుర్మాసము చేస్తూ ఉండేవారు. అంటే ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా బుద్ధుడు కూడా చేసేవాడు, బుద్ధుడు కూడా అర్ధ చాతుర్మాసాలు చేసేవాడు. అంటే వర్షాకాలంలో ప్రయాణాలకు ఇబ్బంది అని చెప్పి, అంటే పూర్వం అంటే ఇప్పుడు రైళ్లు కార్లు వచ్చినప్పుడు పూర్వం ఎక్కువ నడక, అందుచేత ఇప్పుడు వాళ్ళు ఈ చాతుర్మాసాలకు సంవత్సరానికి 8 నెలలు ప్రజల్లో తిరిగి దేశమంతా పర్యటన చేసి వాళ్ళు అధ్యయనం చేసింది, వాళ్ళు పరిశీలించిన విషయాన్ని ప్రజలకు బోధిస్తారు 8 నెలలు. మిగతా 4 నెలలు అంటే ఈరోజు ప్రారంభం, ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున ప్రారంభమై 4 నెలలు ఏదో ఒక చోట ఉండి, ఒక చోట ఉండి అక్కడ శాస్త్రాన్ని జపధ్యానములు చేసుకుంటూ శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసుకుంటూ వాళ్ళు గ్రహించి మిగతా 8 నెలలు బోధిస్తారు. అది పూర్వానికి మన సంప్రదాయంలోంచి వస్తున్నటువంటి విషయం. సరే, ఇప్పుడు వ్యాసుడి వారికి సర్వసాధారణంగా మనం చదువుకున్న గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తూ ఉంటారు. మన పుస్తకాలు చదివిన దానికంటే గురువు ముఖత నేర్చుకోవటం మంచిది. పుస్తకం అధ్యయనం చేయొచ్చు, అధ్యయనం మంచిదే, కానీ గురువు ముఖత నేర్చుకుంటే దానికి వీడు వేరు. రాముడు మనం దేవుడు అనుకుంటున్నాం, ఆయన పటాలు పెట్టుకుని పూజిస్తున్నాం. రాముడి గురువు ఉన్నాడు ఆయన విశ్వామిత్రుడు, దశరథుడి గురువు ఉన్నాడు ఆయన వశిష్ఠుడు, శ్రీకృష్ణుడికి బలరాముడికి గురువు ఉన్నాడు వాడు సాందీప మహర్షి. సాందీప మహర్షి శ్రీకృష్ణుడికి వాళ్ళు, శ్రీకృష్ణుడికి బలరాముడు కూడా గురువులు ఉన్నారు. ఆ తర్వాత మన గణపతికి కూడా వ్యాసుడే గురువు. గణపతి, మనం గణపతిని పూజిస్తాం కదా, గణపతి స్వామి గణేశుడు, ఆ గణేశుడు గురువు, వ్యాసుడే గురువు. మనం ఆంజనేయ స్వామి పటాలను పెట్టుకుని పూజిస్తున్నాం, ఆంజనేయ స్వామి కూడా గురువు ఉన్నాడు, సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి గురువు అని వ్యాకరణ శాస్త్రం ఏంటి, అన్ని శాస్త్రాలు సూర్య భగవానుడు మరి ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా, ఆ సూర్య భగవానుడు చుట్టూ తిరిగి ఆయన కూడా తిరిగి ఆయన శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆంజనేయ స్వామి గురువు సూర్య భగవానుడు, సూర్య భగవానుడి దగ్గరే వ్యాకరణ శాస్త్రం అన్ని శాస్త్రాలు బాగా చదువుకున్నాడు సూర్య భగవానుడు. తర్వాత మన మహాత్ములందరికీ ఇవన్నీ మన పురాణ గాథలన్నీ చూస్తుంటే పెద్దలందరికీ గురువులు మనకి కనిపిస్తూ ఉంటారు. శంకరాచార్య వారికి గోవింద భగవత్పాదుడు గురువు, రమణ మహర్షి గారికి శరీరంతో గురువు లేకపోయినా అరుణాచలేశ్వరుడు ఆయన గురువు. అంటే దేవుడు అరుణాచలేశ్వరుడానికి, గురువు కూడా అరుణాచలేశ్వరుడు, కేవలం శరీరం ధరించిన గురువు లేకపోయినా గురువు అరుణాచలేశ్వరుడే, దేవుడు కూడా అరుణాచలేశ్వరుడే. అలాగే మన పూర్వం మన మహాత్ములకి వాళ్ళందరికీ భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు మన పితామహుడు, మన తాతగారు మహాజ్ఞాని, ఆయనకు కూడా గురువు ఉన్నాడు. ఆయన గురువు పరశురాముడు. మన పురాణాల గాథలు ఏమైనా చూస్తుంటే భీష్ముడికి కూడా గురువు ఉన్నాడు, పరశురాముడు భీష్ముడు గురువు. అంటే ఇలా చేసి చాలా ఉదాహరణలు చెప్తూ ఉండొచ్చు, ఇలా ఉదాహరణలు మనం చెప్పుకుంటూ వెళితే. అంటే మన పెద్దలు అనుకున్న వాళ్ళు, అవతార పురుషులు అనుకున్న వాళ్ళు, మరి ఎంతో విద్యని వ్యాప్తి చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గురుముఖత నేర్చుకునే శిక్షణ. ఇప్పుడు కృష్ణుడు విద్య నేర్చుకున్నాడంటే ఉజ్జయినిలో సంవత్సరాల తరబడి నేర్చుకోలేదు, ఏదో కొన్ని నెలలు ఉన్నాడు, 64 విద్యలు నేర్చుకున్నాడు. అందుకే చూస్తే గ్రహించేస్తాడంటే సాంప్రదాయం నిలబెట్టుకున్నాడు. స్వయంగా భగవంతుడు కృష్ణుడు అంటే అనుకుంటే భగవంతుడు కాదు, స్వయంగా భగవంతుడు. ఊరికే సాంప్రదాయం కోసం గురువుని పెట్టుకున్నారు వాళ్ళు, నారాయణుడు స్వయంగా భగవంతుడు, పూర్ణ బ్రహ్మం. అంటే అక్కడ నేర్చుకున్నాడంటే, ఎక్కడో నేర్చుకున్నాడంటే, అక్కడ ఉజ్జయినిలో నేర్చుకున్నాడంటే అక్కడ సంవత్సరాల తరబడి లేడు, ఏదో కొన్ని నెలలు ఉన్నాడు, చదువు పూర్తి అయిపోయింది. బలరాముడికి కృష్ణుడు అక్కడే సాందీపము ఇటు ఉన్నాడు, సాందీపుడు దగ్గర నేర్చుకున్నాడు. ఇక కుచేరుడు కూడా అక్కడే చదువుకున్నాడు కృష్ణుడితో పాటు, సాందీపుడి దగ్గర. సాందీపుడు ఉజ్జయిని వెళ్ళిన వాడు చూసి రావచ్చు కృష్ణుడు ఎక్కడ చదువు నేర్చుకున్నాడు. ఆ కృష్ణుడు చదువుకుని చూస్తే కుచేరుడు కూడా అప్పుడే ఆయన చోటు కృష్ణుడితో స్నేహం, చిన్ననాటి స్నేహం. మన కుచేరుడి గాథలు వస్తాయి కదా పురాణాలలో, అది విశేషం. తర్వాత గురువు అంటే, గురువు అంటే అజ్ఞానం యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేవాడిని, అజ్ఞానాన్ని తొలగించేవాడిని. సూర్యుడు బాహ్య చీకటిని తొలగిస్తాడు, సూర్యుడు బాహ్యంగా ఉన్న చీకటిని తొలగిస్తాడు, బాహ్యంగా ఉన్న. అది గురు శబ్దానికి అర్థం ఏంటంటే అజ్ఞాన అంధకారమును నివారించేవాడు, అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు గురువు అని అర్థం. మీ దగ్గర పళ్ళు పుచ్చుకున్నవాడు గురువు కాదు, మీలో ఉన్న అజ్ఞానాన్ని, మీలో ఉన్న అజ్ఞానాన్ని ఎవడైతే తొలగించగలడో వాడే గురువు. ఎవడైనా సరే మీలో అజ్ఞానం అనే అంధకారాన్ని ఎవడైతే నివారించగలుగుతున్నాడో, ఎవడైతే తొలగించగలుగుతున్నాడో వాడు గురువు, వాడు గురువు. వాడిని గురువు శబ్దానికి అర్థం అయింది. అయితే సూర్య భగవానుడు బాహ్యంగా ఉన్న చీకటిని తొలగించగలడు, కానీ లోపల ఉన్నటువంటి చీకటిని తొలగింది, లోపల ఉన్న చీకటిని ఒక గురువుకే సాధ్యం. అంటే త్రిమూర్తులు చేసే పని కూడా గురువు చేయగలడు. గురువు అనుగ్రహం అంటే అసలు మానవుడికి అశాంతికి కారణం, మీరు ఏదైనా జపం చేస్తున్నారనుకోండి, ధ్యానం చేస్తున్నారనుకోండి, తాత్కాలికంగా దుఃఖం తగ్గుతుంది కానీ పెరపనంటే తగ్గదు. నిర్వాణ స్థితి అంటే 100% నూటికి నూరిపాళ్ళు దుఃఖం లేకుండా, అశాంతి లేకుండా, నూటికి నూరిపాళ్ళు సుఖంలో ఉన్నవాడు నిర్వాణ స్థితి పొందాడని అర్థం. నిర్వాణము నిర్వాణం అంటే నూటికి 100 రూపాయలు సుఖపడేవాడు. అంటే పరిస్థితుల ప్రభావం, పరిస్థితి మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనం చూసే విషయాలు, మనం వినే విషయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా 100 రూపాయలు ఎవడైతే సుఖంగా ఉన్నాడో అది నిర్వాణ స్థితి పొంది, ఆ ఎవడైతే నిర్వాణ స్థితి పొందాడో వాడికి పునర్జన్మ ఉండదు. మన అందరికీ పునర్జన్మలు ఉంటాయి. ఎవడైతే అది మీరు, అది మీలో మీరు చూసుకోవాలి, అది మీలో మీరు చూసుకోవాలి. మనం 100 రూపాయలు సుఖం అనిపిస్తా అంటే, అంటే స్వతంత్రమైన సుఖం కనుక అనిపిస్తా అంటే, అలౌకికమైన సుఖం కనుక అనిపిస్తా అంటే, అంటే పరిస్థితులతో సంబంధం లేకుండా, విషయాలతో సంబంధం లేకుండా, మనం మనం వింటున్న విషయాలతో సంబంధం లేకుండా, చూస్తున్న విషయాలతో సంబంధం లేకుండా, మన తలంపులతో సంబంధం లేకుండా, దేహం ఉందా లేదా అనేటువంటి, దేహం జీవించున్నా మరణించినా దీంతో సంబంధం లేకుండా, ఎవరైతే 100 రూపాయలు ఆ సుఖంలో శాంతిలో ఆనందములో ఊగిసలాడుతున్నాడు, వాడు నిర్వాణ స్థితిని పొందినవాడు అని అర్థం. వాడికి పునర్జన్మ లేదు అంటే వాడికి పునరావృత్తి లేదు. అది అది ఆ 100 రూపాయలు ఆ మోక్ష సుఖం. దాన్ని ఏమంటారంటే మోక్ష సుఖం, నిర్వాణ సుఖం. అది అంటే ఆ సుఖం, ఆ సుఖం అనేది అక్కడికి తీసుకు, ఆ సుఖం ఎక్కడుందో మీకు తెలియదు, అది ఎక్కడుందో గురువుకు తెలుసు. మీలో సుఖం ఉంది, గురువులో ఏ సుఖం ఉందో ఆ సుఖం మీలో ఉంది, గురువులో ఏ శాంతి ఉందో ఆ శాంతి మీలో కూడా ఉంది, గురువులో ఏదైతే ఆనందం ఉందో ఆనందం మీలోనూ ఉంది. కానీ గురువు ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నాడో ఆ ఆనందానికి ఏదైతే మీలో అడ్డు వస్తున్నాయో వాటిని తొలగిస్తున్నానికి ప్రయత్నం చేస్తాడో వాడే గురువు. వాడు చూస్తాడు, మీతో నడుస్తూ ఉంటాడు, మీతో తిరుగుతూ ఉంటాడు, మీతో అన్నం తింటూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు. మీ జీవితాన్ని సడన్ గా కారు నడిపేటప్పుడు మనం ఎప్పుడైనా అవసరమైనప్పుడు పక్కకి ఎలా తిప్పుతూ ఉంటాం, అలా ఎప్పుడైతే సడన్ గా మీ జీవితాన్ని ఎక్కడ మలుపు తిప్పాలో అక్కడ మలుపు తిప్పేసి మిమ్మల్ని ఆనంద సముద్రంలో ఊగిసలాడించేవాడు గురువు. గురువు చేసే మనకు చేసే ఉపకారం శాస్త్రం కూడా వర్ణించలేదు. ఇంకేదంటే మాటలకు అందదు ఈ గురువు చేసే ఉపకారం, మనకు మాటలకు అందదు, మాటలకు అందేది కాదు గురువు చేసే ఉపకారం. అంటే ఆత్మ సమస్తం మన ఆత్మ 7వ 6వ అధ్యాయంలో భగవంతుడు ఒక మాట చెప్పాడు, మీ మనస్సు, ఒక్కొక్కళ్ళ మనస్సు ఒక విషయం మీద వాలుతూ ఉంటుంది, అందరి మనస్సులు ఒకే విషయం మీద వాలదు. ఆ జన్మాంతరం యొక్క బలహీనతను బట్టి ఒక్కొక్కరు మనస్సు ఒక విషయం మీద వాడుతూ ఉంటుంది. ఆ విషయంలోంచి మీ మనస్సుని మళ్లించి, ఆ మళ్లించే శక్తిని గురువు ప్రసాదించి, మన ఆత్మలో ఆత్మ సంస్థం మనకృత్వ, మీ ఆత్మలో మనస్సును నిలబెట్టి, నాకించిదే చింత ఇతర విషయాలు చింతించకుండా మిమ్మల్ని అడ్డుకుని ఆత్మలకు చేర్చేవాడే గురువు. ఆత్మ సంస్థం మన కృత్వ నాకించి దప్పిచింతయ్య, అంటే ఆత్మచింతన తప్పించు, దైవచింతన తప్పించు, గురుచింతన తప్పించి, మీరు ఏది చింతించినా మీ పునర్జన్మ కారణాలు అవుతాయి. మంచి విషయాలు చింతిస్తుంటే మంచి జన్మలు వస్తాయి, చెడ్డ విషయాలు చింతిస్తుంటే చెడ్డ జన్మలు వస్తాయి. కానీ జన్మ తప్పదు. బంగారపు సంఖ్యలైనా సంఖ్యలే, వెండి సంఖ్యలైనా సంఖ్యలే. పుణ్యం చేసుకుంటున్నారంటే మంచిదే, పుణ్యం చేసుకునే వాళ్ళకి జన్మలు వస్తాయి. ఇంచేతంటే కర్తలేకుండా వాళ్ళు నేను చేస్తున్నాన్న భావం లేకుండా వాళ్ళు పుణ్యం చేయరు, అంచేత వాళ్ళకు కూడా పునర్జన్మ వస్తుంది. పుణ్యం చేసుకునే వాళ్ళకు, బాగా పుణ్యాలు చేసుకునే వాళ్ళకు కూడా జన్మ పునర్జన్మ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ పుణ్యం నేను చేస్తున్నానన్న తలంపు లేకుండా, నేను చేస్తున్నానన్న భావం లేకుండా పుణ్యం వాళ్ళు చేయరు. అంటే నేను చేస్తున్నానే, నేను చేస్తున్నాననే భావంతో వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాలి, ఆ కర్మ ఫలితం వాళ్ళు వచ్చే సంతోషం వీళ్ళు అనుభవించాలి కాబట్టి మళ్ళీ పునర్జన్మ వస్తుంది. అంటే గురుచింతన తప్పించి, ఆత్మచింతన తప్పించి, దైవచింతన తప్పించి, ఏ చింతన చేసినా, ఏ చింతన చేసినా, ఏ రూపంలో చేసినా శిక్ష అనుభవించవలసిందే, వడ్డీతో సహా చెల్లించవలసిందే. నేను చెప్పే మాటలు మీకు నచ్చటం లేదనుకోండి, ఇష్టపడటం లేదనుకోండి, ఊసేయకండి, ఇతవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పే మాటలు మీకు ఎతవ అవుతాడు అది అనుకోండి. ఎతవ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి, యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి, ప్రయత్నం చేయండి, రిజెక్ట్ చేయొద్దు. ఇంకేదో నాన్నగారు పలానా రోజులు చెప్పారు, అది మీకు మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏ విషయాన్ని మనం చింతించిన, ఆత్మచింతన తప్పించి, గురు చింతన తప్పించి, దైవ చింతన తప్పించి, ఏ విషయాన్ని చింతించిన, మంచి అవనండి చెడ్డం అనండి, శిక్ష ఎత్తుకెత్తు కర్మ కర్మ ఫలితం అనుభవించవలసి ఉంది. అయితే భగవద్గీతలో కూడా ఏమని చెప్పారంటే, మీకు అనవసరమైన గొడవలకు వెళ్ళకండి. అసలు మనం సాధన చేసుకోవడానికే టైం ఉంటలేదు, మనం బాగుపడటానికి మనకు టైం, మనకు బాగుపడటానికే మనకు టైం సరిపోవటం లేదు, మనం సాధన చేసుకోవడానికే మనకు టైం సరిపోవటం లేదు, మన జపధ్యానములు చేసుకోవడానికే మనకు టైం సరిపోకపోతే ఇంక ఇతరుల గొడవలు మనకెందుకు? మనం బాగుపడటానికి మనకు టైం సరిపోవటం లేదు కదా. ఇది డైరెక్ట్గా మీరు బ్రహ్మమును చింతిస్తే అద్వైతి కూడా చింత అద్వైతి కూడా బ్రహ్మమును చింతిస్తాడు. బ్రహ్మము ఉంది, రూపరహితమైనది, నామరహితమైనది బ్రహ్మం. బ్రహ్మ చింతన మంచిది, అయితే అందరూ చేయలేరు. అది అందరూ చేయలేదు కాబట్టి మీ గురు రూపాన కానీ, అయితే మీ ఇష్టదేవత ఎవరు ఉంటారు, ఇష్టదేవత రూపాన కానీ ధ్యానం చేయొచ్చు. అది కేవలం బ్రహ్మచింతన మంచిది, అది అందరూ చేయలేరు. ఆ మెంటల్ మేకప్ దానికి డిజర్వ్, అందరూ డిజర్వ్ అయ్యి ఉండరు. అంటే చేస్తే బ్రహ్మచింతన మంచిది, ఆత్మచింతన మంచిది. అది అది చేయలేకపోతే దానికి శక్తి మీకు సరిపోలేకపోతే గురుచింతనం కానీ దైవ చింతన కానీ, అంటే మీ ఇష్టదేవతను చింతించడం కానీ, మీకు ఎవరైనా గురువు ఉంటే గురువుని చింతించడం కానీ, ఆ చింతించడం వల్ల మనో నాశనం అవుతుంది, మనస్సు నశిస్తుంది. మీరు ఎప్పుడైనా జపం చేస్తున్నారనుకోండి అనుకోండి, శాంతిగా ఉంటుంది కొంతకాలం. ధ్యానం చేస్తున్నారనుకోండి కొంతకాలం, ఏదో గంట రెండు గంటలు బాగుంటుంది. సత్పురుషుల దగ్గర, సఫలతైన వాళ్ళ దగ్గర, బుద్ధిమంతి దగ్గర కూర్చుంటారనుకోండి, అప్పుడు కూడా గంట రెండు గంటలు బాగుంటుంది. ఎవడ బుద్ధిమంతుడంటే దుష్ట సహవాసం వాడికి ఒక దుష్ట సహవాసం ఉన్నప్పటికీ ఆ దుష్టుడి యొక్క ప్రభావం వీడి మీద పడకుండా, వాడు గుణం పోగొట్టుకోకుండా ఉన్నవాడు బుద్ధిమంతుడు. అంటే వాడితోటి స్నేహం చేయటం వల్ల ఇలా పాడైపోయా అని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా పాడైపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ గుణవంతుడు, నిజమైన గుణవంతుడు ఎవడంటే వాడు ఒక దుష్ట సహవాసం మధ్యలో ఉన్నప్పటికీ ఆ దుష్ట సహవాసం యొక్క ప్రభావం వాడి మీద పడకుండా, వాడు గుణాన్ని వాడు పోగొట్టుకోడు, వాడి యొక్క బంగారాన్ని వాడు పోగొట్టుకోడు, వాడి అంతస్తు వాడు పోగొట్టుకోకుండా దుష్టుల మధ్యలో ఎవడైతే ఉంటాడో వాడు నిజమైన గుణవంతుడు, అది నిజమైన బంగారం. తర్వాత ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా బుద్ధిమంతుల దగ్గర కూర్చుంటారు, ఏకాశి రామేశ్వరం ఇల్లు వస్తారు, 10 రోజులు బాగుంటుంది, అరుణాచలం ఇల్లు వస్తారు, 10 రోజులు బాగుంటుంది. తర్వాత మౌనంగా మౌనం గంట రెండు గంటలు మౌనంగా ఉంటారు, అప్పుడు బాగానే ఉంటుంది. ఏదైనా మీరు 10 మంది మంచి వాళ్ళ దగ్గర అనుకున్న వాళ్ళు, హోలీ కంపెనీ, సజ్జన సాంగత్యం, సౌహృదయం ఉన్న వాళ్ళతోటి, సద్బుద్ధి ఉన్న వాళ్ళతోటి సహవాసం చేస్తూ ఒక రోజు రెండు రోజులు బాగుంటుంది. ఇవన్నీ టెంపరీ మెయింటెనెన్స్ డోసులు ఇవన్నీ. కానీ కడసారిగా ఒక మాట మీకు చెప్తున్నాను, ఏంటంటే ఈ రకంగా పూర్తిగా దుఃఖం నశించదు. దేహమే ఆత్మని బుద్ధి, దేహాత్మ బుద్ధి ఉంది మనకు, దేహమే ఆత్మ, దేహమే సత్యం. ఈ మనోదేహములు రెండు నేను కాదు, మనోదేహములు రెండు నేను కాదు, మనస్సు నేను కాదు, దేహము నేను కాదు. కానీ నేనేమనుకుంటున్నాను, మనస్సు నేను అనుకుంటున్నాను, దేహము నేను అనుకుంటున్నాను. నేను ఏదిగా ఉన్నానో దాన్ని దేహం అనుకుంటున్నాను, మనస్సు అనుకుంటున్నాను. అంటే దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే బ్రహ్మము అనుకునే బుద్ధి నీకు ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనిషి కూడా నీడ ఎలాగొస్తుందో నిన్ను దుఃఖం కూడా వెంటాడుతుంటుంది. ఏ దేవతా పురుషుని కూడా నేను రక్షించలేడు ఇందులోంచి. దేహాత్మ బుద్ధి ఎవరికైతే నశించదో, ఈ జన్మలోనే కదా రాబోయే ఎన్ని జన్మ మీరు కోటి జన్మలు ఇచ్చినా దేహాత్మ బుద్ధి శేషం లేకుండా ఎవరికైతే నశిస్తుందో వాడికి దుఃఖం నశిస్తుంది, కానీ వాడికి మటుకే పెర్మనెంట్ గా నిర్వాణ స్థితిని పొందుతాడు. కానీ మిగతా వాళ్ళు వీడికి జపజ్ఞానములు చేయటం వాళ్ళకి టెంపరీగా బాగుంటుంది, సత్పురుషుల సాంగత్యం వల్ల కూడా టెంపరీ బాగుంటుంది. ఇవన్నీ చేయొద్దని నేను చెప్పటం, ఇవన్నీ చేస్తూ డోంట్ మిస్ ఎవర్ గోల్. ఆ దేహాత్మ బుద్ధి నశించాలనేటువంటి గమ్యాన్ని మర్చిపోకూడదు. ఇవన్నీ వద్దని నేను చెప్పటం లేదు. అధ్యయనం మంచిదే, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం మంచిదే, సజ్జన సాంగత్యం మంచిదే, పెద్దవాళ్ళని గౌరవించడం మంచిదే, మీ ఇంట్లో ముసలివాళ్ళు ఎవరు ఉంటే సేవ చేయటం మంచిదే, కానీ ఇవన్నీ విధిని ఇదంటే ఆ పరమ గోళ్ళు ఎక్కడ గమ్యం? ఇదంతా దేహాత్మ బుద్ధి నశిస్తే, ఆ దేహాత్మ బుద్ధి నశించడానికి, ఆ గమ్యంలోకి వెళ్ళటానికి ఆ దేహాత్మ బుద్ధి నశించడమే. మీరు ఏదైనా మంచి చేసినా లేకపోతే సజ్జన సాంగత్యం చేసినా ఇవన్నీ కూడా మీన్సే, అంటే మార్గాలే, ఇవన్నీ ఉంటే సాధకాలే, సాధనలే. అసలు గమ్యం దేహాత్మ బుద్ధి నశిస్తేనే కానీ మీకు దుఃఖం నశించదు, పునర్జన్మ రాదు. ఇప్పుడు మీరు శాంతిగా ఉన్నారు, ఇది నిజమనుకోకండి, ఇది గురువు చూస్తాడు మీకు దేహాత్మ బుద్ధి నశించిందా లేదా చూస్తాను కదా. మీకు దేహాత్మ బుద్ధి నశించలేదనుకోండి, ఒక్కసారి నశి బలవంతం చేసి లోపల ఉన్నాడు. గురువు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడు బయట. గురువు అంటే ఆత్మ, గురువు అంటే సత్యం. మనం ఏదిగా ఉన్నామో అదే గురువు. ఆత్మకు మరో పేరు గురువు, ఈశ్వరుడికి మరో పేరు గురువు. ఈశ్వరుడికి మరో పేరు చైతన్యం, ఈశ్వరుడికి మరో పేరు ఆత్మ, ఈశ్వరుడికి మరో పేరు బ్రహ్మం. అది మనం ఏదిగా ఉన్నామో అది దానికి మనకి మనం కానిది అవునుకుంటున్నాం, ఏదైతే అవునో అది కాదనుకుంటున్నాం, ఏదైతే కాదో అది అవునుకుంటున్నాం. ఈ కన్ఫ్యూజన్, ఈ తిరకాసు ఉందని మనం గురువుకి తెలియదు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు, వీళ్ళు జపాలు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్లోంచి, అడవిలోంచి బయటకు రాలేదు వీళ్ళని గురువుకి చూస్తాను. దండలు ఎక్కడుతున్నారు అది బాగానే ఉంది, గంగానదిలో స్నానం చేసేస్తున్నారు అది బాగానే ఉంది, మంచి అన్ని పనులేని, కానీ ఏది పోవాలి అది పోలేదని మటుకు గురువు చూసుకుంటూ ఉంటాడు. ఆడి లక్ష్యం అది పోగొచ్చే వరకు మిమ్మల్ని రాబోయే జన్మలో కూడా విడిచిపెట్టడు వాడి గురువు. ఒకవేళ గురువుని మీరు తిట్టిపోసినా వాడు గురువు విడిచిపెట్టడు. పరమాచార్య విష్ణు కంచి పరమాచార్యకి 4-5 సార్లు చూశాను, ఒకసారి గుంటూరులో చూశాను, మరోసారి చూశాను. పరమాచార్య దగ్గర ఎవరు ఏదో మాట్లాడుతున్నారు, ఆ తమిళ జన్స్. పరమాచార్య దగ్గర ఏమని చెప్తున్నారంటే, అంటే మాకు ఈ సహవాసాలు మాకు మంచి కుదరటం లేదు అని ఏదో పరమాచార్యతో ఏదో సందర్భాన్ని బట్టి వాళ్ళు వదిలేద్దాం అనుకుంటున్నారండి అన్నాడు. వాడు ఎవడు ఆ చెప్పేవాడు అంటే వాళ్ళు గురువులు అంటే ఎంత గొప్ప గురువులో చూడు. వాళ్ళు వదిలేద్దాం అనుకుంటున్నారండి, వాళ్ళ వల్ల నాకు పీడ కలుగుతుంది. పరమాచార్య దగ్గర అంటున్నాడు ఒక తమిళి అన్ను, విష్ణు కంచికి 4 మైళ్ళ దూరంలో అక్కడ ఎక్కువ ఉండేవాడు ఏకాంత వాసం కోసం. ఎవరో ముఖ్యులకైనా అక్కడికి వెళ్ళి బ్రహ్మ జిజ్ఞాస ఉన్న వాళ్ళకైనా అక్కడికి వెళ్ళి కోరు కాదు, సైట్ సీయింగ్ కోసం అంత దూరం వెళ్ళాడు. సరస్వామి వెళ్ళిన వాళ్ళు విష్ణు కంచి శివ కంచి చూసి వచ్చేస్తారు కదా ఆయన ఉన్నప్పుడు అక్కడ ఏకాంత. చాలా మంది అంటే మన దగ్గరికి ఎవరికైతే జిజ్ఞాస ఉందో వాళ్ళే వస్తారు మన దగ్గరికి. మామూలు జనం కూడా మనకు సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉండకూడదు, కాదు జిజ్ఞాస ఉన్న వాళ్ళు వస్తారు అని ఉద్దేశం మీద. అప్పుడు ఆయన నాకు కొంత నేను కొంతమంది నాకు సహవాసం వల్ల నేను కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానండి, నేను వాళ్ళని వదిలేద్దాం అనుకుంటున్నాను. ఏదో మాటల సందర్భంలో ఒక తమిళ ఆయన చూస్తున్నాడు పరమ, అంటే గురువు ఎంత గొప్పవాడో, మన తల్లిదండ్రుల కంటే మన దేవతల కంటే గురువు గొప్పవాడే. మన ఒక విధంగా దేవతలు విడిచిపెట్టేయచ్చు. అప్పుడు చక్కటి మాట అన్నాడు పరమ, నువ్వు ఎవరినైతే విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళు నీ కుటుంబ సభ్యులు అనుకో, నీ ఇంట్లో వాళ్ళు అనుకో, ఆయన కూడా విడిచిపెట్టేస్తావు. నేను ఇంత వండర్ఫుల్ మాట శాస్త్రంలో కూడా చదవలేదు. ఎవళ్ళైతే మంచివాళ్ళు కదా విడిచిపెట్టేస్తాను విడిచిపెట్టేస్తాను అంటున్నారు, వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళు అనుకో, మీ ఇంట్లో వాళ్ళు కూడా అలా మంచివాళ్ళు కదా అనుకో, వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తారు. అంటే అది ఏం చెప్పానంటే, సాధ్యమంతవరకు వాళ్ళని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేయి. నీ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు కదా అనుకోండి, మంచివాళ్ళు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, అలాగే వాళ్ళని కూడా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చెయ్యి, వాళ్ళని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చెయ్యి. సడన్గా విడిచిపెట్టేయకు, వాళ్ళని కూడా మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయగలరు. ప్రయత్నం దేవుడు కూడా చెప్పలేడు మీ మాట. అది దేహాత్మ బుద్ధి మీకు దేహాత్మ బుద్ధి నశించదు అనుకోండి, మనస్సు అణువితా ఉంటుంది అనుకోండి, దుఃఖం కోటి జన్మల తర్వాత కూడా దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు. అయితే గురువు ఏం చేస్తాడంటే, మీతో తిరుగుతూ ఆ దేహాత్మ బుద్ధి శేషం లేకుండా నశింపు చేసే వరకు అది చూసుకుంటా ఉంటాడు, ఆ గమ్యం చూసుకుంటాడు. ఎప్పుడు టైం కోసం చూసుకుంటాడు, ఆ టైం కోసం చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు సడన్ గా బయట ఉంటాడు గురువు, లోపల ఉంటాడు. మీ విషయ చింతన ఆ విషయాల్లో ఉన్నటువంటి నిస్సారత, ఆ విషయాల్లో ఉన్నటువంటి పేలవత్వం ఎత్తి మీకు చూపిస్తూ ఉంటాడు. ఆ లోపల ఉన్న బంగారాన్ని చూపిస్తూ ఉంటాడు, బయటన్న పేలవత్తాన్ని చూపిస్తాడు, లోపలన్న బంగారాన్ని చూపిస్తున్నాడు. నువ్వు నిజం కానిది నిజం అనుకుంటున్నావు, సత్యం కానిది సత్యం అనుకుంటున్నావు, ఏదైతే నీకు శాంతి తీసుకురాదో ఆ వస్తువు నీకు శాంతిని తీసుకొస్తుందని అనుకుంటున్నావు. ఆ వివేకం ఇస్తాడు మనకి, ఆ బుద్ధి బలమిస్తాడు. అందులో నిస్సారం ఎక్కడైతే సారం ఉందో అక్కడ చూపిస్తాడు, సారం లేని చోట సారం లేదని చూపిస్తాడు బయట గురు. ఇవన్నీ చూపిస్తూ నీ మనసుకు అంతర్దృష్టి కలగజేస్తాడు, అంతర్దృష్టి కలగజేసి ఆ లోపలున్న వైభవాన్ని, లోపలున్న శాంతి సాగరాన్ని నీకు చూపించి బయట గురువు నిన్ను విషయాల్లోంచి మళ్లిస్తంటే లోపల గురువు ఆయనని ఆత్మాకారం చే ఆత్మలోకి గుంజుకుంటాడు, హృదయంలోకి గుంజుకుంటాడు. హృదయంలోంచి అంటే పంచభూతాలు, సృష్టి, దేవతలు అందరూ ఏ హృదయంలోంచి వస్తున్నారో ఆ హృదయంలోకి నీకు నెట్టుకుపోతాడు వాడే గురువు, గురించుకుపోతాడు గురువు. అది గురువు అంటే మీకు ఒక ఐడియా లేదు అసలు. గురువు చేసే పని అంత వండర్ఫుల్గా ఉంటుంది, మీకు ఒక ఐడియా కూడా రారు అసలు. అంటే దానికి తగిన మెంటల్ మేకప్ మీకు లేదు, అది రేపు అంత పుణ్యబలం కూడా లేకపోవటం. మీకు మీకు ఇష్టం లేకపోయినా ఏది మీకు మంచిదో మీకు తెలియకపోయినా గురువు తెలుస్తూ ఉంటుంది, ఏది జ్ఞానమో మీకు తెలియకపోయినా గురువు తెలుస్తూ ఉంటుంది, అజ్ఞానంలోంచి మిమ్మల్ని ఎలా విడదీయాలో గురువు తెలుస్తుంది. ఆ విడదీసినప్పుడు కొంత మిమ్మల్ని ప్రిపేర్ చేసి వాళ్ళు మన అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి నెట్టుకుపోతాడు, మీరు హెల్ప్లెస్ అయిపోతారు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి. అంటే మీరు అజ్ఞానాన్ని పట్టుకుని ఏలాడదామని అనుకున్నా నిస్సహాయ స్థితిలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని జ్ఞానంలోకి గెంతికిపోతాడు వాడు గురు. అంటే నీకు గురువు ఏంది గౌరవం అంటే, భగవాన్ అంటున్నారు ఇక్కడ నువ్వు అమెరికాలో ఉన్నా ఇబ్బంది లేదు, ఆ మానసిక నీకు గురువు మీద నీకు ప్రేమ ఉంటే, గురువు వాక్యం మీద నీకు కనుక విశ్వాసం కనుక ఉంటే, ఆ గురువు యొక్క ఔన్నత్యం నీకు తెలుసు, ఓ గురువు అంటే ఇట్టివాడా, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మం, మనం ఏదిగా ఉన్నామో ఆ స్వరూపమే గురువు అనేటువంటిది, అది మీకు అవగాహన, లోతైన అవగాహన, పూర్ణమైన అవగాహన మీరుంటే, మీరు అమెరికాలో ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్నా గురువు చేసి పని చేసుకుపోతూ ఉంటాడు, మీకు మానసికమైన అనుబంధం ఉంటే. ప్రేమ సాధించలేని విషయం అంటే లేదు, ప్రేమ ఏదైనా సాధించగలదు. అయితే దక్షిణామూర్తి నిశ్శబ్ద గురువు, దక్షిణామూర్తి గురువే మామూలు గురువు కాదు, నిశ్శబ్ద గురువు. ఏమి మాట చెప్పకుండా, వాక్యం చెప్పకుండా, శ్లోకం చెప్పకుండా నిశ్శబ్దముగా అలా కూర్చున్నాడు గురువు. చిన్నవాడు, శిష్యుడు పెద్దవాడు, దక్షిణామూర్తి చిన్నవాడు వయసులో, శిష్యుడు పెద్దవాడు, సనత్కుమారుడు, సనస్సుజాతుడు, వాడు పెద్దవాడు. ఏమి ఈయన ఈయనేమి మాట్లాడలేదు. వాళ్ళు మౌనంగా కూర్చున్నారు, ఈయన మౌనంగా కూర్చున్నాడు. ఎక్కడ ఏ ఒడ్డుకి చేర్చారో నిశ్శబ్దంగా ఉండి, మౌనంగా ఉండి, నిశ్శబ్దంగా ఉండి ఆ ఒడ్డుకి తీసుకుపోయాడు. ఇంకా తీసుకెళ్ళగలవాడు దక్షిణామూర్తి అంటే శివుడు మారు రూపం ధరించి వచ్చాడు. దక్షిణామూర్తి అంటే శివుడే దక్షిణామూర్తి రూపంలో వచ్చి ఆ సనత్ కుమారుని వాళ్ళని మౌన బోధతోటి తరింపజేశాడు. అంటే మౌనం బోధ మౌనం కనుక ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, మీ ఇంట్లో మీకు కొంతమంది మీ ఇంట్లో మీరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారనుకోండి, అస్తమారు మాట్లాడితే ఒక్కళ్ళు కళ్ళతోడు సైగలు చేసుకుంటే మీకు అర్థమైపోతాం. మీ ఇంటికి ఎవడైనా చుట్టం వచ్చాడనుకోండి, పిల్లలు ఎవరైనా అలర్ట్ చేస్తున్నారనుకోండి, కొట్టరు ఎలా అంటారు, ఆగిపోతారు వాళ్ళు. తర్వాత మీ ఇంట్లో ముసలమ్మలు పెద్దవాళ్ళు ఉంటారనుకోండి, తెలివి తక్కువ మంద, వాళ్ళు ఎవరైనా అర్థం అవసరం లేని మాటలు మాట్లాడుతున్నారనుకోండి, అవి తెలివైన వాడు ఎలా చూస్తాడు, ఆగిపోతారు. ఈ తెలివి తక్కువ మంద కూడా ఉంటారు. పరమాచార్య ఏమన్నా అంటే తెలివి తక్కువ మందిని పూర్తిగా విడిచిపెట్టేయకుండా కొంచెం మీకు చేతన అయితే బాగు చేయడానికి ప్రయత్నించేది. మీ ఇంట్లో అనుభవం చెప్తున్నాను, శాస్త్రం కూడా మీ ఇంట్లో అనుభవం చెప్తున్నాను. ఎక్కడికక్కడ ఈ తెలివి తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి వాక్యాలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు గాంధీ గారు మీటింగ్లో మాట్లాడినప్పుడు మీరు అల్లరి చేయొద్దు, మీరు నాయిస్ చేయొద్దు, గొడవ చేయొద్దు, అలాగని వారు కాదు. ఎవరికే నిమిషం అలా స్టేజ్ మీద కూర్చున్నారు అర్థం సార్, చేతులు కూడా ఇలా అలా అనేవారు, సభ అంతా సైలెన్స్లోకి వచ్చేసి వాడి మహాత్ముడు. మీ ఇంట్లో వాళ్ళకి భోజనం వడ్డించాలంటే వాళ్ళు భోజనం వడ్డించాలని అడగక్కర్లేదు. మీరు అలా సైకిల్ వల్ల మీరు భోజనం వడ్డించేస్తారు, వాళ్ళు తినేస్తారు. మీరు సైకిల్తోటే మీరు ఇంటికాడ వ్యవహారాలు చక్క పెట్టుకుంటారు. దక్షిణామూర్తి జ్ఞానం ఇవ్వలేడా? దక్షిణామూర్తి అంటే శివుడి యొక్క మరొక రూపం. ఈ శబ్ద గురువు గురువే కానీ ఈ శబ్ద గురువు. నేను శ్లోకాలు చెప్పలేదు, మాటలు చెప్పలేదు. అంటే అది చెప్పవలసినంత మౌనంగానే, అంత మౌనంగానే చేశాడు. మీరు కూడా కొన్ని పనులు ఇంటికాడ మౌనంగానే చేసేస్తూ ఉంటారు. వచ్చిన వాడు ఎవడు అంత మంచివాడు కదనుకోండి, మీరు మీ ఇంట్లో ఎవరైనా ఏదో మాట్లాడేస్తున్నారు, అప్పుడు మీరేమంటారు, ఎలా అంటారు? వాడు గొడవ వదిలించుకున్నాడు, వాడు వాడు చెడ్డవాడని చెప్పరు. మీరు ఎవరైనా మీ ఇంట్లో ఏదో ఆడేదో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు చెడ్డవాడు, ఆడి చోడు గొడవ పెట్టుకోవద్దని అలా చెప్పరు. మీరు మీ ఇంట్లో వాడితే ఏం చెప్తారంటే ఎలా అంటారు? మీ యజమానికి అర్థమైపోతుంది. మీరే ఈ పనులన్నీ చేసేసుకుంటాడు, దక్షిణామూర్తి చేయలేదు. అంటే మౌనంగా ఎలా చేశాడని చాలా మందికి దక్షిణామూర్తి మౌనంగా ఎలా బోధించాడు అని అంటే అది అది మనకు అందరి, అది మన బుద్ధికి అందని విషయం. అది ఇంకే మనకు ఎంతవరకు శరీరం తెలుసు, మనసు తెలుసు, బుద్ధి తెలుసు, అంతవరకే. అసలు సత్యం అంతా వీటికి అచేతంగానే ఉండదు. ఈ కాంప్లెక్స్ లోనే మనం ఉన్నాం, దీన్ని అతిక్రమించలేకపోతున్నాం. అంటే మీకు మీరు మనస్సు చుట్టూరు, మీ శవం చుట్టూరు, మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటారు. మీకు ఏ జన్మ కాదన్న ప్రపంచంలో ఏదో సంఘటన మిమ్మల్ని బాధించకుండా ఉండదు, పీడించకుండా ఉండదు. ఇది విష్ణు సహస్రనామాలు చదవండి, లలిత సహస్రనామాలు చదవండి, సంవత్సరానికి 10 సార్లు కాశీ వెళ్ళిరండి. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మీ లోపల మనస్సు దేహం ఈ కాంప్లెక్స్ బియ్యం చూశారు. మనస్సు మీకు ఏదో తెలివి, మేము చాలా తెలివైన వాళ్ళని అనుకుంటా ఉంటారు కొంతమంది. తెలివి ఒకటి, మనస్సు ఒకటి, శరీరం ఒకటి, ఈ దేహబుద్ధి, దేహము నేననే బుద్ధి అవి ఉన్నంత కాలం మీరు మనస్సుతో రాంగ్ థింకింగ్, రాంగ్ ఐడెంటిఫికేషన్, టూ మచ్ ఐడెంటిఫికేషన్. ఈ మధ్యన వాలీబాల్ ఫుట్బాల్ గేములు జరిగినాయి. ఫుట్బాల్ గేములు జరుగుతుంటే బ్రెజిల్లోనే అది ఓడిపోయింది. 16 సంవత్సరాల నుంచి వాళ్ళు నెగ్గుతున్నారు, మనం ఓడిపోయారు. ఆ దేశంలో ప్రజలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, పిల్లలు తెలియదు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఎంత చేస్తే ఫుట్బాల్ ఓడిపోయారు అంతకంటే ఏమి ఎవడో చచ్చిపోలేదు. అది జర్మనీ కూడా ఓడిపోయింది, అందులో ఎవడో ఏడవలేదు. జర్మనీలు ఓడిపోయాడని ఓడిపోయాడని ఎవరు ఆ జర్మనీ వాళ్ళు బండవలేదు. అది హిట్లర్ జాకెట్. ఓడిపోతే ఓడిపోయి అనుకున్నారు, సుఖంగా ఉన్నారు. అదే బ్రెజిల్ వాళ్ళు ఏడు చేస్తున్నారు. అంటే టూ మచ్ ఐడెంటిఫికేషన్, దాని మీద తాదాత్యం, పూర్తిగా తాదాత్యం పొందడంలో దుఃఖం వచ్చేస్తుంది. మీకు తాదాత్యం లేదని కూడా దుఃఖం లేదు. మీ శరీరం చనిపోయినప్పుడు కూడా మీకు దుఃఖం రా, తాదాత్యం లేదు. మరి ఇంట్లో వాళ్ళు అందరూ ఏడుస్తారు, పిల్లలు ఎలా ఏడవకుండా ఎలా అంటారు? ఆ పెద్దవాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే ఫుట్బాల్ ఓడిపోయినందుకు, ఆయన దేశం ఓడిపోయినందుకు. ఆ పెద్దవాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? పిల్లలకు అర్థం ఉంటుంది, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళతో ఏం కూడా ఏడుచేస్తున్నారు. వాళ్ళకి ఫుట్బాల్ అంటే ఏంటో తెలియదు. అంటే దీన్ని ఎందుకు చెబుతున్నాడు? తాదార్థ్యం. ఏదో గేమ్ అనండి, లేదా శరీరం అనండి, బయట విషయాలతో ఏదో ఒకటి తాదార్థ్యం ఉంటే దుఃఖం తప్పదు. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఏదైనా సరే దుఃఖం తప్పదు. మీరు ఏదో విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. మీరు బాగా ఆత్మచింతన తప్పించి, దైవచింతన తప్పించి, ఈశ్వర బ్రహ్మజ్ఞానం తప్పించి, ఏ విషయం మీరు ఆలోచించినా, ఏది మీరు చింతించినా, ఏనాటికైనా మిగిలేది విషాదం, మిగిలేది దుఃఖం, మిగిలేది అశాంతి, మిగిలేది నరకం. అందుకే కృష్ణుడు చెప్తాడు, మీ దేహయాత్రకు సరిపడే మట్టుకే మీరు పనులు చేసుకుని, మీ సంసార జీవితం గడవటానికి సరిపడే పనులు చేసుకుని, మిగతా టైం అంతా బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేసుకోండి, కాలం పాడు చేయొద్దు అని కృష్ణుడు రిపీటెడ్గా భగవద్గీతలో చెప్తాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వారి సమక్షంలో భౌతికంగా ఉండటం కూడా మంచిది. ఆత్మసాక్షాత్కారం, ఆత్మజ్ఞానం పొందిన వారి సమక్షంలో కొంతవరకు భౌతికంగా ఉండటం మంచిదే. కానీ అక్కడ కానీ ఇంతకంటే కూడా ఒక భౌతికంగా ఉండడానికి అవకాశాలు ఉండవు అందరికీ. ఎక్కడున్నప్పటికీ మానసిక అనుబంధం సరిపోతున్నాడు. మెంటల్ కాంటాక్ట్, మానసిక అనుబంధం. ఎక్కడైతే శరీరం ఉందో అక్కడ మనం ఉండం, ఎక్కడైతే మనస్సు ఉందో అక్కడ మనం ఉంటాం. ఎక్కడ శరీరం ఉందో అక్కడ మనం ఉండం, ఎక్కడైతే మనస్సు ఉందో అక్కడ మనం ఉంటాం. ఓలీ కంపెనీ వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, అంటే గురువుతో మానసిక అనుబంధం పెట్టుకోవడం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం మీకు తెలియకుండా ఆ బుద్ధి రాలిపోతుంది. అంటే బుద్ధిని మీరు ఓడగొట్టుకోవడం కాదు, బుద్ధిని మీరు ఓడగొట్టుకోవడం కాదు, అంటే ఆ సజ్జన సత్పురుషులు ఆ హోలీ కంపెనీ సజ్జన సాంగత్యంలో సత్పురుషుల సహవాసం వల్ల మీకు ఈ ప్రాపంచిక లోకవాసన, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అంట ఈ వాసనలు క్రమేపీ స్లోగా రెడ్యూస్ అయిపోతాయి, మీకు తగ్గిపోతాయి. ఆ హోలీ కంపెనీలో లోకవాసన తగ్గిపోతుంది, దేహవాసన తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. అంటే మీరు ప్రత్యేకంగా లోకవాసన తగ్గించుకోవాలి, శాస్త్రవాసన తగ్గించుకోవాలి, దేహవాసన తగ్గించుకోవాలి, ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు ఎప్పుడైతే హోలీ టెంపుల్ ఉన్నారో గురువు యొక్క అనుబంధం మీకు ఎప్పుడైతే ఆ వాసనలు వాటంతరే స్లోగా రిడ్యూస్ అయిపోతాయి. ప్రత్యేకంగా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు ఏదైతే అవునో దాని గురించి తీస్తాంటే మీరు ఏదైతే కాదనుకుంటున్నారు, ఏదైతే ఏదైతే కానిదా నవ్వునుకుంటున్నారు, అందులో దూరం అయిపోవటం సహజంగానే జరిగిపోతుంది. మీరు ఇక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరు ఏదైతే అవునో దాని గురించే మీరు చింతిస్తున్నారనుకోండి, ఏదైతే అవునో మీరు దాని గురించే చింతిస్తున్నారనుకోండి, ఏమండి మీరెప్పుడు ఏదైతే కాదో అది మీరు అవును అనుకుంటున్నారండి, ఆ కాని దాంట్లోకి మీరు సహజంగానే బయటకు వచ్చేస్తారు. మనం పూజ గది ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, లేకపోతే మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటాం. మన ఎవరింటికి వెళ్ళనా కాకినాడనే, అక్కడ కాకినాడ ఎవరింటికి ఒక అతనికి ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఇక్కడ మాటలు చెప్పి అలవాటు. ఆవిడ భర్తతో ఏం చెప్తానంటే ఇతనికి ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పి అలవాటు ఉందని భర్తతోటి అంటలేదు. ఆ భార్య గట్టికారు, ఆ భార్య గట్టికారు, ఆ భర్తతో అంటుంది గోడలకు కూడా చెవులు ఉంటాయి. గోడలకు కూడా చెవులు ఉంటాయని ఆవిడ బోధిస్తుంటే దక్షిణాభర్తి ఎందుకు చెప్పలేడు? అంటే ఇతను ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్తాడని అంటారు, అది భార్య గోడలకు కూడా చెవులు ఉంటాయంటాను భర్తతో. ఇప్పుడు మీరే మీ ఇంట్లో వాళ్ళకి బోధించేస్తాడు, దక్షిణామూర్తి చెప్పలేదా? దక్షిణామూర్తి అని సాక్షాత్తు శివుడే. మీరు జీవుడే, జీవుడే బోధించేస్తాంటే శివుడు బోధించలేడా? అంటే మీరు ఏదైతే ఆత్మచింత నిరంతరము, అంటే భగవాన్ చెప్పే సిద్ధాంతంలో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే ఆయన చెప్పేది, మీ కాని విషయాలు ఎన్ని కోటి జన్మలు ఎత్తినా అది అవ్వరు, కాదు కాబట్టి. ఇది బాగా అర్థం చేసుకోండి. మీ మనసు గురించి మీరు ఆలోచించుకోవచ్చు, గౌరవాల గురించి ఆలోచించుకోవచ్చు, మీ శరీరం గురించి ఆలోచించుకోవచ్చు, ఇంకా చాలా విషయాలు మీరు గురించి ఆలోచి, ఏది మీరు కాని విషయాల గురించి ఏది ఆలోచించినా మీరు అవ్వరు. అది ఒక నిజంగా మీరు ఆలోచన ఏదైతే మీరుగా ఉన్నారో, ఏదైతే మీకు ఏదైతే ఏ చైతన్యం అయితే మీకు స్వరూపంగా ఉందో అలా బ్రహ్మచింతన మీరు చేస్తూ ఉంటుంటే, బ్రహ్మచింతన మీరు చేస్తూ ఉంటుంటే, మీరు బ్రహ్మచింతన చేస్తూ చేస్తూ అలా ఉన్నారనుకోండి, మీరు కాని దాంట్లోంచి కూడా బయటకు వచ్చేస్తారు. కానిదాన్ని చింతించడం వల్ల, మీరు కానిదాన్ని చింతించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదైతే అవునో దాని గురించి చింతించడం వల్ల కానీ దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అది భగవాన్ యొక్క టెక్నిక్. మన అవసరం లేని గొడవలు అయితే మాట్లాడుతున్నాం అనుకోండి, భగవాన్ ఏమంటారు? ఏమంటారంటే అని ఒకటి అంటారు, అన్నింది ఎవరు ఆలోచించుకుని చెప్తారు, అది మాయ అని కూడా నీకు తెలియతుంది. అదే మాయ. భగవంతుడు మనం ఆత్మ గురించి, చైతన్యం గురించి, బ్రహ్మం గురించి మాట్లాడుకుని ఏదో విషయాలు మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, ఏదో విషయాలు మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, మాట్లాడుతుంటే భగవాన్ అంటారు ఏదో విషయాలు మాట్లాడుతుంటారు. ఆ అన్నీ మిమ్మల్ని ఎవరు ఆలోచించమన్నారు అసలు? అది ఆలోచించడం మీరు అది అవుతా అదే మీరైతే అది అవుతారు అవుతారా? అవన్నీ ఎవరు ఆలోచించుకున్నారు? మీ వాసనది అసలు మీ వాసన మీ చేత అలా ఆలోచింపు చేస్తుంది. ఆ వాసనలోంచి విడుదల పొందాలని కూడా మీరు ప్రయత్నం చేయటం మానేసి మీ బలహీనతలోంచి మీ వాసనని, మీరు మంచివాళ్ళే కానీ ఒక రకమైన వాసనకు అలవాటు పడ్డారు, అందులోంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నించి కేవలం మీరు తెలివితేటల వల్ల బయటపడలేరు. స్వప్రయత్నం గురువు కటాక్ష, స్వప్రయత్నం ఈశ్వర సంకల్పం, స్వప్రయత్నం కాల పరిపక్వం గురు కటాక్షం. మీరు ఒక వాసన కనీసం సిగరెట్లు కాల్చే వాసనలోంచి కూడా మీరు బయటపడలేరు. పెద్ద పెద్ద విషయాలు తెలియదు, సిగరెట్లు కాల్చే వాసనలోంచి కూడా బయటపడలేరు. స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం అంటే మీరు ప్రయత్నం చేయగా, మీరు ప్రయత్నం చేయటం వల్ల వాసనలోంచి మీరు బయటకు రాలేరు. వాసన తొలగించుకోవడానికి తీవ్రమైన సాధన చేయాలి. ఆ వాసనకు అపోషణ పార్టీ పెట్టుకోవాలి మనం. అపోషణ పార్టీ కూడా అవసరం. అపోషణ పార్టీ పెట్టుకోవాలి వాసనకు అపోషణ పార్టీ. వాసన క్షయం అవ్వకుండా పునర్జన్మ రాదు. శవాలను మోస్తూనే ఉండవలసింది. ప్రతి ఏదో శవాన్ని అలా మోస్తూనే ఉండాలి. అది పశు శరీరం అవచ్చు, మానవ శరీరం అవచ్చు. మీరందరూ మంచివాళ్ళే, ఒకసారి వాసన రియాక్ట్ చేస్తూ ఉంటుంది. మంచిది, ఆ వాసనలోంచి విడుదల పొందడానికి మీరు ఎప్పటి ప్రయత్నం చేయటం మొదలు పెడతారనుకోండి. ప్రయత్నం చేసినప్పుడు మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది అది ఎంత లోతుగా ఉందో. అది మనం ప్రయత్నం చేయమనుకోండి, ఏదో ఊదేయచ్చు అనుకుంటాం. ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ గోడ మీద ఏదైనా గోడలో మేకుందనుకోండి ఇలా లాగేస్తే వచ్చేస్తున్నాను అంటే, ఆ లాగినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తుంది అది ఎంత లోతుగా ఉందో. ముట్టుకుంటే తెలియదు. అలాగే ఆ టెండెన్సీ ఆ వాసనలోంచి బయటికి రావటానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు దాని డోత్ తెలుస్తుంది, కానీ మామూలుగా డోత్ తెలియదు. అంటే తరంపుడు యొక్క సమూహమే, వాసనల యొక్క సమూహమే, ఆలోచనల యొక్క సమూహమే, సంకల్పాల యొక్క సమూహమే మనసు. అంతకంటే అది మనం కాదు. భగవాన్ టెక్నిక్ వండర్ఫుల్. ఏమంటారంటే మా మనసులో చాలా గొడవలు ఉన్నాయండి, ఆ గొడవలు ఉన్నాయి, ఈ గొడవ ఏదో చెప్తా. ఎంతకు అయ్యా ఇంట్లో తుడిచి ఇల్లు తుడిచేసి ఇల్లు అంతా శుభ్రంగా తుడిచేసుకుని అందులో చీమలు లెక్కెట్టడం ఎందుకే? ఇదంతా పెంట, ఈ చీమలు కూడా పెంటమే పడేస్తారు కదా. ఇల్లంతా తుడుచుకున్నారు మీరు ఇప్పుడు. ఇల్లంతా తుడుచుకుంటే అది మీరు తుడుచుకోవడంలో డస్ట్ వస్తుంది, దుమ్ము వస్తుంది కదా. అందులో కొన్ని చీమలు ఉన్నాయి, మళ్ళీ ఆ దుమ్ములోనే చీమలు లెక్క పెట్టుకోవడానికి మొత్తం అంతా మీరు పెంటలు పడేస్తున్నారు కదా. మీ మనసులో చాలా గొడవలు ఉన్నాయి, పోనీ మంచి గొడవలు ఉన్నాయి, చెడ్డ గొడవలు ఉన్నాయి. అసలు మనస్సే మీరు కాదని చెప్పినప్పుడు ఆ గొడవ అందరూ ఎన్ని గొడవలు ఉంటే మీకెందుకు? అది మీరు కాదు కదా. అది అప్పులో మనకు అర్థం అవ్వాలి. సడన్గా అది పడిపోతుంది. ఈ లెక్చరర్ గారు లక్ష్మి ఉన్నారనుకోండి, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారు. ఆవిడలో చెడ్డ ఏం లేదనుకోండి, ఆ లక్ష్మి గారిలో చెడ్డ ఏం లేదనుకోండి, మన అందరిలోనే చెడ్డ ఉందనుకోండి మన అందరిలోని చెడ్డ లక్ష్మిని ఏమి చేయలేదు. మనలోని చెడ్డ లక్ష్మిలోని చెడ్డ లక్ష్మిని దుఃఖాన్ని తీసుకొస్తుంది, కానీ మన అందరిలోని చెడ్డ లక్ష్మిని దుఃఖాన్ని తీసుకుని ఒకలా మన అందరి మధ్యలో ఉన్నా దుఃఖపడదు. అది లక్ష్మి. లక్ష్మిలో చెడ్డ లేదనుకోండి, మన అందరిలోనే చెడ్డ ఉందని మన చెడ్డ దుఃఖం తీసు ఒకవేళ మన అందరి మధ్యలో ఉన్నది దానికి దుఃఖం రాదు. ఎవరికి? లక్ష్మికి. ఏం చెప్పడం మనసులో చెడ్డ లేదు. ఈ జ్ఞాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం తర్వాత వాడికి మనసు లేదు. అక్కడ మనస్సు ఉంటే మన ఇన్ఫ్లుయెన్స్కి గురవుతాడు, మనసు లేనప్పుడు మనం మన ఇన్ఫ్లుయెన్స్కి గురవ్వడు వాడు. భగవాన్ బోధ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, ఆ చిన్న హాల్ ఉంది కదండి, వాళ్ళు కూర్చున్నారు భగవాన్, ఎలా 10 మంది 20 మంది వస్తూ ఉంటారు, వస్తే హాల్లో కూర్చుని కూర్చున్నవాడు కూర్చున్నవాడు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన కూడా ఎక్కువ మౌనంగా ఉండేవారు, అవసరమైతే మాట్లాడారు. మౌనంగా మౌనంగా చెప్పేది మీకు అర్థమైతే మాట అక్కర్లేదు, మౌనంగా మనం మౌనంగా ఉంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు ఒక మాట చెప్పేవారు. ఆ హాల్లో ఒకడు గోడ తానుకుని కూర్చుని ఏదైనా నిద్రపోతున్నాడు. ఓ భక్తుడికి ఆ గోడ కాళ్ళు కూర్చుని రేపు నిద్రస్తాను, వాడికి నిద్రపోతున్నాడు. ఇంకో భక్తుడు ఏం చేశాడు, హాల్లో 10 మంది భక్తులు కూర్చున్నారు, ఇంకో భక్తుడు ఏం చేశాడు, స్వామి స్వామి ఆడు నిద్రపోతున్నాడు అన్నాడు. స్వామి స్వామి ఆడు నిద్రపోతున్నాడు. ఇంకొకడు అన్నాడు, ఆడు నిద్రపోతా అంటే ఆడు కూడా నీకెంతకులే అన్నాడు. అది భగవాన్ అనుకరు, భగవాన్ అన్నారు అలా అనకోయాన్ని, ఈ హాల్లో ఎవరు నిద్రపోతున్నారో చూడటానికి వచ్చాడేమో వాడు, వాడు జ్ఞానానికి రాలేదేమో, హాల్లో ఈ గదిలో ఎవరు నిద్రపోతున్నారో ఆడు చూడటానికి వచ్చాడు, అదే పని ఆడి పని ఆడు చూసుకుంటున్నాడు, ఆడు వచ్చిన పని అది. ఆడు వచ్చిన పని ఆడు చూసుకుంటున్నాడు. ఈ గదిలో ఎవరైతే నిద్రపోతున్నారు నిద్రపోయేవాళ్ళు లెక్కించుకోవడానికి ఆడు వచ్చాడు, జ్ఞానం కోసం వస్తే కదాడు. అసలు ఈ నిద్రపోయేవాడు కూడా ఆడికి ఇదే మాయ, మాయ అంటే ఇది, నిద్రపోయేవాడు కూడా ఆడికి ఎందుకు, ఆడు భగవాన్ దానికి ఎందుకు వచ్చాడో పని చూస్తున్నాడు వెళ్ళిపోవాలి, అక్కడ ఎవడో నిద్రపోతున్నాడు ఆడు కూడా వీడికి ఎందుకు నిద్రపోతాంటది. పోనీ ఆ బోధ ఆడే మిస్ అవుతాడు నిద్రపోయేవాడు. అది కాదు అయ్యా, వారిని వారించకండి, నిద్రపోయేవాడిని కౌంట్ చేయడానికే వచ్చారేమో వారు. అది వచ్చిన పని అది. అంటే ఇక్కడ గురువు యొక్క సహవాసం వల్ల, గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ గురువు యొక్క మాట, ఆ గురువు యొక్క మాటను మనం బంగారంగా తీసుకుని మరణం చేస్తుంటే, గురువు మాట గురువు వేరు కాదు, గురువు యొక్క మాట గురువు వేరు కాదు, ఇద్దరు ఒకటే, గురువు వేరు గురువు మాట వేరు కాదు. అసలు గురువు యొక్క ముందు ఫండమెంటల్ గా మనకు వచ్చేది ఏంటంటే, సత్పురుషుడు సహవాసం వల్ల, గురువు చూడు సహవాసం వల్ల అసలు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం సంపాదించాలి మనం లోపల. గురువు ఏదైతే పొందాడో, ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ ఏదైతే పొందారు, ఎవరి సన్నిధానంలో కూర్చుంటే శాంతి సాగరంలో ఊగిసలాడుతున్నాము, ఆత్మజ్ఞానం ఫండమెంటల్గా గురువు దగ్గర వచ్చే మీకు లాభం ఏంటంటే, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా ఆత్మజ్ఞానం మనం కూడా సంపాదించుకోవాలని హృదయం కూడా మీకు బుద్ధి కలుగుతుంది. అది పొందారా లేదు వేరే విషయం. అది అసలు మన జ్ఞాన జిజ్ఞాస ముముక్షత్వం, ఆ జిజ్ఞాస కలుగుతుంది, ముముక్షత్వం కలుగుతుంది. ఆ ముముక్షత్వం కలగటానికి కూడా గురువు అనుగ్రహం ఉండాలి. మోక్షం మోక్షం పొందే
అంత గురువే. ఇక కాంక్షను వేయింపు చేసేవాడు గురువు, దాన్ని పొందింపు చేసేవాడు కూడా గురువు. ఏదైనా
మంచి జరిగిందనుకోండి, మీకు అర్థమవుతుంది, మనకి ఏదైనా మంచి జరిగిందనుకోండి, మనకి ఏదైనా చెడ్డ జరిగితే భగవంతుడు ఇలా చేశాడు అనుకుంటాం, మనకి ఏదైనా చెడ్డ జరిగితే ఇలా చేశాడు అంటాం. మంచి జరిగితే మనం తెలివితేటలు అనుకుంటాం. జనరల్గా మనకి మంచి జరిగితే మనం తెలివితేటలు అని మంచి చేసుకున్నాం, అది మనం తెలివితేటలు వాళ్ళు సాధించాం అనుకుంటాం. చెడ్డ జరిగితే అలా అనుకో, భగవంతుడు ఇదంతా చేశాడు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఎక్కడ ఈ మాటలు మోసుకెళ్ళకండి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకు మంచి జరిగినా చెడ్డ జరిగినా ఈశ్వరుడికి తెలియకుండా ఏమీ జరగటానికి వీళ్ళు. ఈ సృష్టి మీది కాదు, నాది కాదు, ఈశ్వరుడు. మనకు మంచి జరుగుతుంది అనుకోండి, అది ఈశ్వరుడికి తెలియకుండా మీ తెలియచేటువంటి జరిగిపోతామని మీకు అనుకోవచ్చు. ఈశ్వరుడికి తెలియకుండా జరగదు. అలాగే చెడ్డ జరుగుతుంది అనుకోండి, ఈశ్వరుడికి తెలియకుండా చెడ్డ జరగదు. కానీ మనం మంచి జరిగితే సంతోషిస్తాం, చెడ్డ జరిగితే దుఃఖపడతాం. అది పనికిరాదు అంటున్నాడు ఇక్కడ గురువు. అది ఎందుకు పనికిరాదు? ఆ చెడ్డ ద్వారా, నీ కలిగే చెడ్డ ద్వారా నిన్ను మహోన్నత స్థితికి కోల్పో తీసుకుపోతాడు. ఇక గురువు పన్నాగం పన్నాడే. గురువు నిన్ను వలేశాడు నీ కోసం. ఒకవేళ నీకు మీ ఇంటికాడ ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి, మీకు అనుకోండి చెడ్డ జరిగిందనుకోండి, చెడ్డ జరిగితే మీరు ఏంటి దేవుడు ఏదో చెడ్డ ఆ చెడ్డ ద్వారా మిమ్మల్ని ఆత్మజ్ఞాన వలనలోకి మోసుకుపోతాడేమో. అది మీకు తెలియక దేవుడు పట్టుకు తిడతారు మీరు. అది మీ మంచి కాని సంగతి మీకు తెలియదు. మరి మంచి ఆయనకి తెలియకుండా జరగదు, చెడ్డ కూడా ఆయనకి తెలియకుండా జరగదు. మీకు ఏదో చెడ్డ చేయాలని మీకు క్షేమం కోరేవాళ్ళు మీకు ఎవరో చెడ్డ చేయరు. అటువంటి దేవుడు ఎందుకు చేస్తాడని? దేవుడు చెడ్డ అది మామూలుగా మనుషుల్లో కూడా మీకు ఇతవ కోరేవాళ్ళు, మీకు క్షేమం కోరేవాళ్ళు ఎవరో మీకు చెడ్డ చేయరు. దేవుడి మాట వదిలేయండి. మామూలుగా మీకు క్షేమం కోరేవాళ్ళు, మీ ఇతవ కోరేవాళ్ళు అది మీకు చెడ్డ చేయరు. అసలు మీకు దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు మంచివాడు కదా. అది మీకు తెలియదు. ఆ చెడ్డ జరిగినట్టుగా మీ మనస్సుకు అనిపింపు చేస్తుంది. ఆ చెడ్డ జరిగినట్టుగా మీ మనస్సుకు అనిపింపు చేస్తుంది మీకు తెలియదు. తర్వాత కొంత గర్వభంగం చేస్తాడు దాని ద్వారా. మీకు ఏం చేస్తాడు దాని ద్వారా? కొంత గర్వభంగం చేస్తాడు. గర్వభంగం చేసి మిమ్మల్ని పాడు చేయడు. జ్ఞాన శిఖరాలకు మోసుకుపోతాడు వాడు. ఈశ్వరుడు అంటే మీ తెలివితేటలతోటి, మీ సాధనతోటి, మీ ప్రయత్నంతోటి, మీ అధ్యయనాలతోటి, మీ పూజలతోటి, మీ జపధ్యానములతోటి మీరు సాధించలేనిది ఒకసారి గురువు సాధించవచ్చు. ఒక వరలో మిమ్మల్ని తలుపు సందడి నొక్కేసి, ఎక్కడ చూడో తలుపు సందడి నొక్కేసి మీ గురువు మిమ్మల్ని మహోన్నత స్థితికి తీసుకుపోవచ్చు. ఈ విషయం తెలిసిన వాళ్ళ అదృష్టవంతుడి దర్జన. ఇప్పుడు రమణ మహర్షి గారిని వాళ్ళ అన్నగారు ఏమన్నాడు? ఎక్కడికైనా పోరాదా? ఎందుకు అయ్యా నువ్వు ఇంటికడది కళ్ళు మూసుకుంటున్నావు, పుస్తకాలు ఎదురుకుండా పెట్టుకుంటున్నావు, ఎక్కడికైనా పోరాదా అన్నాడు. ఎక్కడికైనా పోరాదా అన్నాడు. అది మామూలుగా కోపం మీద అన్నాడు. ఎక్కడికైనా పోరాదా అన్నాడు. పోరాదా అన్నది కూడా ఎలా పాజిటివ్గా తీసుకున్నాడు. అది ఈయన నెగిటివ్గా తీసుకోలేదు, పాజిటివ్గా తీసుకుంది. నిజమే ఎక్కడికైనా పొమ్మంటున్నాడు. నిజమే పోవటం అవసరమే. నీ బోటి వాడికి ఇంటికడ పని ఏమిటి? నీబోటి వాడికి ఇంటికాడ ఎక్కడికైనా పొమ్మని అన్నేం ఊరుకోలేదు. అది నీబోటి వాడికి ఇంటికాడి పనేముంది? నిజమే నా బోటి వాడికి ఇంటికాడి పనేముంది? ఎక్కడికైనా పొమ్మంటున్నాడు, మంచిదే కదా. కానీ ఎక్కడికి పోవాలి? అక్కడ వచ్చింది జన్మాంతర అనుబంధం. అరుణాచలం, 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 అరుణాచలం. అసలు అరుణాచలేశ్వరుడు ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించేటప్పుడు ఆ సుఖ ప్రవాహంలో మీరు ఉన్నప్పుడు మీ సుఖమే శాంతి మీకు స్వరూపంగా వ్యక్తం అవుతున్నప్పుడు ఆ బ్రహ్మమే ఏ బ్రహ్మమునైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అదే మీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు అదే మీకు స్వరూపంగా వ్యక్తం అవుతాం అనుకుంటారు ఆ బ్రహ్మ. మీకు ఏ సుఖాన్ని అయితే పొందుదామని మీరు ప్రయత్నం చేస్తున్నారో ఏ శాంతిని పొందుదామని మీరు అధ్యయనాలు జపాలు యజ్ఞాలు మరి బ్రాహ్మణ చేత పూజలు చేయించుకోవటం రకరకాలుగా నుంచోటాలు కూర్చోటాలు ప్రదక్షిణాలు ఎన్నెన్ని రకరకాలుగా చేస్తున్నారు ఉపవాసాలు. కొంతమంది ఏకాదశి రోజున మీ అన్నం కూడా తినమంటారు కొంతమంది, కొంతమంది ఏమో ఇవన్నీ మరి కొంతమంది పళ్ళు తిని ఊరుకుంటా ఉంటారు, కొంతమంది పళ్ళు తినం పాలు తాగుతూ ఉంటారు, కొంతమంది కొంతమంది పాలు కూడా తాగం నీళ్లు తాగుతూ ఉంటారు, కొంతమంది నీళ్లుతో కాదు తాగం నీళ్లు కూడా తాగం గాలి పీల్చుకుని బతుకుతూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఎందుకు ఆ శరీరాన్ని శిక్షించడం? ఎంత బ్రహ్మస్థితి పొందటానికి ఇన్ని కష్టాలు ఇంతమంది ఇన్ని జనాలు పడతాంట, ఇంతమంది సాధకులు అన్నీ పడతాంటే అనుసరించి గాలి పీల్చుకుని బతుకుతామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఎందుకు బ్రహ్మస్థితి పొందటానికి? ఆ బ్రహ్మస్థితి మీకు స్వరూపంగా వ్యక్తమవుతున్నప్పుడు మీకు ఊపి రావడం. అసలు ఆ బ్రహ్మస్థితి మీకు ఇప్పుడు స్వరూపంగా వ్యక్తమైంది అనుకోండి, బజారు బజారులో మీరు సుఖాన్ని వెతికక్కల మీకు ఊపిరి ఆడదు అసలు, శ్వాస కూడా ఆడదు అసలు, శ్వాస ఆడనే సుఖం మీకు శ్వాస కూడా అందదు అంటే గుండె జబ్బు వచ్చిందని కాదు. ఆ సుఖ ఆ సుఖంలో ఈతలు కొడతా అంటే మీరు ఈస్తంటే అసలు మీకు ఊపిరి అందదు అట్టిది ఆ సుఖం. అదేంటి ముగింపు లేని సుఖం? నిర్వాణ సుఖం ఎటువంటిది ఏంటి? మనకేమున్నాయండి ఏడు ఇప్పుడు ఇప్పుడు అంత ఇప్పుడు సంతోషిస్తాం గంటలో ఏడెప్పుడు రేపుడు ఈ సంతోషం రేపుడు రోజు దాకా ఆగదు ఇంకో గంటలో ఏడుపు. ఏంటి ఇవన్నీ మనోవృత్తులు, ఇవన్నీ మనస్సుకు సంబంధించిన వృత్తులు. ఇవి సంతోషం మనోవృత్తి, దుఃఖం మనస్సు వృత్తి, గౌరవం మనస్సుకు సంబంధించిన వృత్తి, అగౌరవం మనస్సుకు ఇవన్నీ మనస్సులోనూ గొడవలు ఇవన్నీ ఇవన్నీ మనసులోనైతే పెంటే ఆ గడప దాడితే ఏమీ లేదు. తర్వాత రాబోయే జన్మలకు సంబంధించిన వాసన కూడా మనస్సులోనే ఉన్నాయి, ఆ గడప దాడితే ఏమి లేదు ఏమి లేదు. ఆ జీవన్ముక్తి కృష్ణుడు చెప్పాడు జీవన్ముక్తులని, ఆ జీవన్ముక్తి సుఖం ఎప్పుడనిపిస్తారు? మీరు కాళ్ళు కదపక్కర్లేదు, చేతులు కదపక్కర్లేదు, మీ ముక్కు చివర చూసుకోక్కర్లేదు, జీవన్ముక్తి సుఖం ఇప్పుడే ఇక్కడ అనిపిస్తారు. ఓన్లీ అండర్స్టాండింగ్ వల్ల, అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఈ యోగా. మీ అవయవాలు కూడా మీ కాళ్ళు చేతులు అటు ఇటు కలపక్కర్లేదు, కళ్ళు తిప్పక్కర్లేదు. మీరు సబ్జెక్ట్ బాగా గురువు చెప్పిన మాట మీరు అర్థం చేసుకుంటే మీ మనస్సు వెళ్ళి హృదయం యొక్క లోయలో హృదయం యొక్క గుహలో పడిపోతుంది. అక్కడ ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే దేహరహితంగా లోకరహితంగా మనోరహితంగా ఏ వస్తువు అయితే అక్కడ ఉందో అది ఉంది, అది ఉన్నట్టే దానికి తెలుస్తుంది, అది ఉంది, అది ఉందే దాని అది ఉన్నట్టు దానికే తెలుస్తూ ఉంటుంది. అది ఉందని చెప్పడానికి ఇంకో ద్వితీయం అక్కర్లేదు. ఆ వస్తువుని మీరు పొందినప్పుడు దాని తాలూకి మీకు శాంతి వచ్చినప్పుడు దానితో సమానమైన శాంతి కానీ దానికి మించిన శాంతి లేదని, శాంతి లేదని మీరు ఎవరో చెప్పక్కర్లేదు, మీ గుండెకి తెలుస్తూ ఉంటుంది అన్నాడు భగవంతుడు. అంటే ముగింపు లేని సుఖం ఏది? శరీరం చనిపోయిన తర్వాత సుఖం ఆకలి మీకు. ఇప్పుడు మీరు ఆ నిర్వాణ సుఖం ఇప్పుడు మీరు పొందారనుకోండి, శరీరం చనిపోయిన తర్వాత ఆ సుఖం ఆగదు, శరీరం చనిపోతుంది, దీన్ని కాల్చి బూడి చేసేస్తారు. కానీ సుఖ ప్రవాహం ఆ శాంతి ప్రవాహం అలా వరద కింద వెళ్ళిపోతూ ఉంటుంది, అది నిర్వాణ స్థితి. మీకు లోకం కనిపించడం ఆగిపోతుంది శరీరం చనిపోయాక, మీకు అర్థమవుతుంది? శరీరాన్ని కాల్చి బూడి చేసేస్తారు, లోకం మీకు కళ్ళకు కనపడదు, మీకు అర్థమవు విషయ చింతన ఏమున్నదు. కానీ మీరున్నారన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది, మీరున్నారన్న సంగతి మీకు తెలుస్తారు, తెలియటమే కాదు సుఖంగా శాంతిగా ఆ ఉండటం అనేది ఎలా ఉంటుందంటే సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ జ్ఞాని మనస్సు రమణ మహర్షి గారు చెప్పారు, జ్ఞాని మనస్సు పగట చెందుడు లాంటిది, పగల కూడా చంద్రుడు ఉంటాడు, దాని ప్రభావం ఏముండదు, జ్ఞాని మనస్సు కూడా. అంటే వీరు లక్ష్మి గారు, వీరు ఎల్లమ్మ గారు, పుల్లమ్మ గారు జ్ఞాని గుర్తిస్తాడు, కానీ వాళ్ళ ప్రభావం ఏమి జ్ఞాని మీద ఉండదు. అంటే చంద్రుడు కూడా పగల ఉంటాడు, కానీ చంద్రుడి ప్రభావం ఏముండదు, జ్ఞాని మనస్సు అటు ఉండదు. జ్ఞాని మనస్సు పగట చంద్రుడు లాంటిది, పగల కూడా చంద్రుడు ఉంటాడు, కానీ దాని ప్రభావం ఏముండదు, చంద్రుడి ప్రభావం. జ్ఞాని మనస్సు కూడా అర్జునుడు పగటి చంద్రుడు లాంటిది. ఇక్కడ చెప్తున్నారు నీటి చూడండి ఏంటంటే పవిత్ర అంటే నదుల్లో స్నానాలు చేయటం వల్ల కూడా కొన్ని పుణ్యాలు రావచ్చు, రాళ్ళను పూజించటం వల్ల కూడా కొంచెం కొన్ని పుణ్యాలు రావచ్చు, తర్వాత విగ్రహాలను ఆరాధించడం వల్ల కూడా కొన్ని పుణ్యాలు రావచ్చు, ఇవన్నీ రావచ్చు ఇవన్నీ రావచ్చు. కానీ ఎంతో కాలం ఇవన్నీ ఇలా చేసుకుని అంటే అది చాలా దీర్ఘకాలం తీసుకో. ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటారనుకోండి, మీకు చిత్తశుద్ధి కలగటం కోసం చాలా దీర్ఘకాలం పట్టొచ్చు. ఒక రోజులో అయితే పని 100 రోజులు చేయొచ్చు, ఒక రోజులు అయి పని ఒక రోజులో చేసే పని 100 రోజులు కూడా చేయొచ్చు. దీర్ఘకాలం మీకు పట్టొచ్చు. కానీ ఆ గురువు అనుగ్రహం, ఆ గురువు యొక్క మాట మీకు అర్థం అవుతుంది. ఆ గురువు యొక్క స్థితితో మీకు అనుసంధానం ఉంటే ఒకసారి చిత్తశుద్ధి కలగటం, ఒకసారి మీకు చిత్తశుద్ధి కలగటం, మీకు సిద్ధి కలగటం, ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతాయి. అరుణాచలను స్మరించటం, మోక్షసుఖం పొందటం అన్ని ఒకేసారి జరిగిపోతాయి. భగవాన్ ఒకరు ప్రశ్న అడిగారు, ఒకరు మీరు ఇంటికాడున్నప్పుడు ఏ స్థితిని అయితే పొందారు, మరి అరుణాచలం వచ్చాక కొంతకాలం మౌనంగా ఉన్నారు, కొంతకాలం ఏకాంతంగా ఉన్నారు, మీ స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందని. అరుణాచలం మీరు మదురై నుంచి బయలుదేరి అరుణాచలం వచ్చినప్పుడు ఏ స్థితిని అయితే పొందారు, అంటే మరణ స్థితి ద్వారా, మరణానుభవం ద్వారా ఏ అమరత్వం పొందారు, మరణానుభవం ద్వారా మరణం లేని స్థితిని పొందారు కదా, ఆ స్థితి పొందారు కదా. అరుణాచలం వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్నారు, కొంతకాలం ఏకాంతంగా ఉన్నారు, కొంతకాలం ఎవరితోటి మాట్లాడకుండా ఉన్నారు, ఆ స్థితికి ఈ స్థితికి మీకు ఏమైనా మార్పు తెలుస్తుంది, మారేది మోక్షం ఎలా అవుతుందన్నాడు. మారేది ప్రకృతి, మారేది మాయ, మారేది మోక్షం కాదే, రోజుకో రకంగా ఉంటుంది మోక్షమా, మారేది మనసు మారుతుంది, ప్రకృతి మారుతుంది, శరీరం మారుతుంది, మారేది మోక్షం కాదు, మోక్షం మారేది కాదు, శరీరం మారుతుంది, మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది, ప్రకృతి మారుతుంది, మన శరీరం కూడా 12 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది, అన్నీ మారియే మారింది మోక్షమే, మారితేది మోక్షం ఎలా అవుతుంది. నేను మదురులో ఉన్నప్పుడు బయలుదేరి ఒక స్థితిలో ఉండి అరుణాచలం వచ్చాక నేను కొంత మౌనంగా కొంతకాలం ఉన్నాను, ఇప్పుడో స్థితి పొందితే మోక్షం కాదు, అది నిర్మాణ సుఖం ఎలా మారేదంతా మాయ, మారందొకటే సత్యం, మారేదంతా మాయ, అది ఇంకో రుజువుల కోసం కోర్టులకు వెళ్ళక్కర్లేదు, ఏదైతే మారుతుంది అది మాయ. మన మనసు కూడా చూడండి, ఈ వేళ ఉన్నట్టు రేపు ఉండదు, అదే మాయ. మారందొకటే సత్యం, మారేది ప్రకృతి, మారేది మాయ. అంటే గురువు యొక్క మౌనం ద్వారానే శక్తిని పంపిస్తాడు, తన భక్తులకు కావలసినటువంటి శక్తిని మౌనం ద్వారానే పంపిస్తాడు. మౌనం ద్వారా ఆ మౌన స్థితి మీకు అందనప్పుడే మాట, మౌనంలో మాటకున్న మౌన అనుకునే శక్తి మాటక లేదు. మౌనం అంటే మనం ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఊరకుండా, అది కాదు మౌనం. మౌనం అంటే ఎక్కడ మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ మనస్సు అణిగిపోతే అక్కడి నుంచి మౌనం వస్తుంది, అది దక్షిణామూర్తి మౌనం. మౌనం అంటే మనం కూడా ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు మాట్లాడేస్తాం, మాట్లాడేసుకున్నప్పుడు ఎలక్షన్లో కూడా పోటీలు పెట్టుకున్నప్పుడు కొంత మాట్లాడకూడదు, మానేస్తూ ఉంటారు, అది కదా కోప గురించి మాట్లాడదు, అది కదా మౌనం అంటే. మౌనం మనస్సు అనేది ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఏ హృదయంలోంచి అయితే వస్తుందో, ఆ హృదయంలో అది ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో, అక్కడ పూర్తిగా అణిగిపోతే అక్కడి నుంచి మౌనం వస్తుంది. మౌనానికి ఉన్న శక్తి రాతకు కానీ మాటకు కానీ లేదు, మౌనం అతి బలీయమైనది, అతి శక్తివంతమైనది. అంటే భగవాన్ దీనికి ఒక టెక్నిక్ చెప్పారు, మనకు అవసరమైనప్పుడు మాట్లాడదు, అవసరం లేనప్పుడు అసలు మాట్లాడకూడదు, అది కూడా మౌనమే. అవసరమైనప్పుడు మాట్లాడదు, ఇదే నాలుగు మాటలు. అవసరం లేదనుకోండి మాట్లాడకూడదు, అది కూడా మౌనమే, అది కూడా మౌనంతో సమానం. ఏదైనా మరీ అంత అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడవచ్చు, అలా మాట్లాడ పని కట్టుకుని మాట్లాడకూడదు. అలాగా అవసరం లేనప్పుడు మాట్లాడటం మానేయటం మంచిది, అది కూడా మౌనమే. అవసరం అవసరమైనప్పుడు మాట్లాడటం, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉండటం, అది కూడా మౌనమే. అంటే అంటే గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క గ్రేస్ ఎటువంటిదంటే మీరు తీర్థయాత్రలు చేయటం, ఈ విగ్రహాలను ఆరాధించడం కంటే కూడా అది స్లోగా పనిచేస్తుంది. గురువు యొక్క అనుగ్రహం వేగంగా పనిచేస్తుంది, గురువు యొక్క అనుగ్రహం అది చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ శ్లేఘమని అదే ఉన్న స్థితి అంటే అదే అదే ఆ పొందవలసిన స్థితి అంటే ఒకటంటే ఒకటి పది మంది లేవు, అదే శ్లాఘనీయమైంది. దానితో సమానమైన స్థితి లేదు, దానికంటే మించిన స్థితి లేదు. అది సాధ్యమైనంత వరకు ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే మీ చేత పొందింపచేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడే గురువు. అంటే మీకు జిన్ అంటే బాగా ఇష్టం అనుకోండి, మీకు జిన్ అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ ఇష్టమే మీకు ఎవరు బాగా జ్ఞాపకం వస్తారు, మీ స్నేహితులు మీ బంధువులు జిన్ను బాగా ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తారు. ఉదాహరణకు మీ ఇంటికాడ జిన్ ఉందనుకోండి, మీ అమ్మాయి ఎక్కడో మెడ్రాసులో ఉంటుంది అనుకోండి, అనుకోండి మాటలకి మీ అమ్మాయి మెడ్రాసులో ఉంటుంది అనుకోండి, మీకు సడన్ గా ఏమి జ్ఞాపకం వస్తుంది? మీ అమ్మాయి జ్ఞాపకం వస్తుంది, మా అమ్మాయి ఇప్పుడు ఇంటికా, మా అమ్మాయికి జిన్ అంటే బాగా ఇష్టం, ఇప్పుడు ఉంటే ఈ జిన్ను తిన్న కదా. ఇది మామూలుగా ప్రాపంచిక విషయం, గురువు చేసే పని అది అంత ఇష్టం మీదే ఆ గురువుకి, మీ అమ్మాయి మీద మీకు ఎంత ఇష్టం ఉంటుందో అంతకంటే గురువుకి మీ మీద ఇష్టం ఉంటుంది. ఆ అమ్మాయి జిన్ను తినాలని మీరు అనుకుంటారు, గురువు ఏ స్థితిని పొందాడో ఆ స్థితి ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడ మీ చేత పొందింపుతాడు, చూస్తాడు వాడి సద్గురువు. ఎప్పుడో కాదు, ఎక్కడే కాదు, ఈ జన్మలోనే ఇక్కడ మీ శరీరానికి మరణం రాకముందే ఆ మోక్ష సుఖాన్ని, ఆ నిర్వాణ సుఖాన్ని, ఆ మోక్ష శాంతిని మీ అనుభవంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు వాడి గురువు. శ్లాఘనీయమని తీసుకుంది, దానికి సమాన దాంతో సమానమైంది, కానీ దానికి మించింది కారణం లేదు ఆత్మవిచారణ వల్ల. అది అతను మీతో మాట్లాడుతూ ఉంటాడు, మీతో నవ్వుతూ ఉంటాడు, మీ సబ్జెక్టు చెప్తూ ఉంటాడు, మీతోటి సబ్జెక్టు చెప్తూ ఉంటాడు. తర్వాత మీ మనసు ఏ విషయాల మీద బయటికి వెళుతుందో అది కూడా చూస్తూ ఉంటాడు, ఆ అటాచ్మెంట్స్ కూడా తగ్గిస్తూ ఉంటాడు. మీకు ఎవడమైతే ఎక్కువ మమకారం ఉందో వాళ్ళ చేత మిమ్మల్ని తిట్టిస్తూ ఉంటాడు. ఏంటి పట్టుకుని తిట్టపోతే వాళ్ళమే మీకు మమకారం పోదు. ఇవన్నీ గురువే, ఇవన్నీ పాప మీ వాళ్ళేం చేయటం, మీ మీద ఎవరికైతే మమ్మక వాళ్ళేం చేయాలి, గురువు చేసుకుంటూ పోతాడు మిమ్మల్ని హృదయంలోకి నెట్టుకుపోవటానికి. వాళ్ళు మంచివాళ్ళు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు, మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా మంచివాడే, వాడికి వాడిని గిలుతాడు మిమ్మల్ని తిట్టమని. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే మనస్సు బాహ్యముఖానికి వెళ్ళి వేగం తగ్గిపోతుంది. మీకు అర్థమవుతుందో, మనస్సుని బాహ్యముఖానికి పంపకుండా మీరు ఆఫ్ చేసుకోలేరు. అదే అంటే జన్మాంతరం నుంచి వస్తాను మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం, అయితే దాని వేగాన్ని తగ్గిస్తాడు గురువు ఏదో నెపం మీద. ఈ గురువు ఏదో నెపం మీద చూసి మనస్సుని బాహ్య వేగంగా బాహ్యముఖానికి వెళ్ళి మనస్సుని దానికి అంతర్దృష్టి కలగజేసి దానికి అంతర్ముఖత్వం చేసేవాడు కూడా గురువే. మనస్సును అంతర్ముఖం చేసేవాడు గురువు, అంతర్ముఖం చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాడు గురువే. అంటే గురువు అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని పొందింపు చేసే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. ఒకవేళ మీ శరీరం లోపులో చనిపోయిందనుకోండి, చనిపోయిన గురువు విడిచిపెట్టడు. మీ బంధువులు విడిచిపెట్టేస్తారు, మీ స్నేహితులు విడిచిపెట్టేస్తారు, ఆస్తిని విడిచిపెట్టేస్తాయి, అధికారాలు విడిచిపెట్టాయి, అన్ని విడిచిపెట్టేస్తాయి. కానీ గురువు విడిచిపెట్టడు, వాడే గురువు. ఎవరికైనా ఒక్కరికి జ్ఞానం కలిగింది అనుకోండి, అనుకోండి ఒక్కరికి, అంటే జ్ఞానం అంటే మీలో ఏది, మీ హృదయంలో ఏ నిజం ఉందో, మీ హృదయంలో ఏ నిజం, ఏ నారాయణుడైతే ఉన్నాడు, ఏ పురుషుడు పరమ పురుషుడు మీ హృదయంలో ఎవడైతే ఉన్నాడు, ఏ నారాయణుడైతే మీ హృదయంలో ఉన్నాడు, పరమాత్మ మీ హృదయంలో, ఏ పరమాత్మ అయితే మీ హృదయంలో ఉందో, దాని తాలూకు ఎరుక మీకు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని చూసే లక్షలాది మంది బాగుపడతారు. వాళ్ళతో మీరు మాట్లాడక్కర్లేదు, దీనికి మించిన సహాయం మీరు లోకానికి ఇంకోటి చేయలేరు. మీలో ఏ నారాయణుడైతే, ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో, వాడి తాలూకు ఎరుక మీలోకి వచ్చింది అనుకోండి, మీ హృదయంలో ఎరుక, మీ హృదయంలో ఉన్న సత్యంతో, మీ హృదయంలో ఉన్న సద్వస్తుతో, మీ హృదయంలో ఏదైతే ఉందో దానితో మీకు ఎరుక కలిగింది అనుకోండి, మీకు ఎరుక కలగటం వల్ల మిమ్మల్ని చూసి కొన్ని లక్షలాది మంది బాగుపడతారు, లక్షలాది మందిని కదుపుతారు, లక్షలాది మందిని కదుపుతారు, లక్షలాది మందిని ఊగిస్తారు. అంటే ఆత్మజ్ఞానంలోంచి, ఆత్మశాంతిలోంచి, ఆత్మ సాక్షాత్కారంలోంచి శక్తి అటువంటిది. చైతన్యానికి శక్తి చైతన్యాన్ని ప్రకృతిది కాదు, శక్తి అనేది చైతన్యాన్ని జడానికి కాదు, జడానికి శక్తి లేదు. లక్షలాది మందిని ఊగిస్తుంది మీ ఆత్మజ్ఞానం ఉంటే. మీరు బాగుపడటం ఒకటే ముఖ్యం కాదు ఇక్కడ, మీరు ఎలాగా బాగుపడతారు, మిమ్మల్ని చూసి అనేక మంది బాగుపడతారు. అయితే ఇందులో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయం మీరు మనసులో పెట్టుకోండి, ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఎత్తివారు చేతి బిడ్డలు ఎవడో కూడా ఆత్మ, ఎత్తివారు చేతి బిడ్డలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి సొంత ఆలోచన ఉండదు, సొంత ఆలోచన లేని వాళ్ళందరూ కూడా ఎత్తివారు చేతి బిడ్డలు అంటారు. సొంత ఆలోచన లేని వాళ్ళందరినీ ఎత్తివారు చేతి బిడ్డలు అంటారు. మీకు అర్థమవుతుంది కదా, ఆత్మవిశ్వాసం లేకపోతే, ఆత్మవిశ్వాసం లేని వాడికి ఎంతవరకు ఆత్మజ్ఞానం కలగలేదు, ఆత్మశాంతి కలగలేదు. అయితే గురువు మీకు ఆత్మవిశ్వాసం లేదని చూస్తూ ఉంటాడు, గురువు ఆత్మవిశ్వాసం నీకు లేదని చూస్తూ ఉంటాడు. అయ్యో వీళ్ళు ఎల్కేజీ అవ్వలేదు, అప్పుడు యూకేజీకి వచ్చేయమంటున్నాం, ఎల్కేజీ ఆత్మవిశ్వాస, ఎల్కేజీ ఆత్మవిశ్వాసం లాంటిది, యూకేజీ ఏమో మరి ఆత్మ ఆత్మ, యూకేజీ ఏమో ఆత్మ ఆత్మవిశ్వాసం లాంటిది, యూకేజీ ఎల్కేజీ ఆత్మవిశ్వాసం, యూకేజీ ఆత్మజ్ఞానం సంపాదించాలన్న కాంక్ష వస్తుంది ఎప్పుడు ఆత్మవిశ్వాసం కలిగాక. వీళ్ళు ఆత్మజ్ఞానానికి ప్రయత్నం చేస్తారు, కనీసం ఆత్మవిశ్వాసం లేదని అది గ్రహించి మీకు ఆత్మవిశ్వాసం కలిగే సంఘటనలు కావాలని క్రియేట్ చేస్తాడు వాడు. గురువు అంటే ముద్దబ్బాయి అనుకోకుండా మీరు బోల్తా పడిపోతారు. గురువు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే గుళ్ళో రాయి అనుకుంటున్నారు. గుళ్ళో రాయికి ఆడికేం పోయి ఇంకో కొబ్బరికాయ కొట్టేస్తే సరిపోతుంది, మీ గొడవ ఆడికి అక్కర్లేదు. ఒక కొబ్బరికాయ నెత్తిమే కొట్టేయడం, లేదా నీళ్ళు ఏదైనా కొబ్బరికాయ నీళ్ళు పట్టుకెళ్ళి నెత్తిమే పెట్టొచ్చేయటం, అది ఏం మాట్లాడడం కాబట్టి మంచివాడు. ఇప్పుడు వెంకటేష్ స్వామి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారు, ఆడేమంటున్నాడు నేను ఏ పార్టీ కదా అలా మాట్లాడితే కదాడు అని చెప్పి ఎవడ మట్టుకాడు మా పార్టీ అనుకుంటున్నారు. వెంకటేష్ స్వామి గారికి కాంగ్రెస్ వాడు వెళ్తున్నారు, తెలుగుదేశం ఆడు మాట్లాడడు కదా అసలు, అంటే తెలుగుదేశం వాడు మా పార్టీ అనుకుంటున్నారు, కాంగ్రెస్ వాడు మా పార్టీ అనుకున్నాడు, మాట్లాడితే కదా ఏం మాట్లాడుతున్నాడు. మాట్లాడు కాబట్టి రాయి దేవుడైంది, ఆ రాయికి ఏ పార్టీ కాదు అంటే మంచివాడు దేవుడు. మీరు బాగుపడలే మీకేం బోధ చేయదు కదా అంటే ఇంకా మంచిదే రాలి. ఇప్పుడు ఈ లోపాన్ని ఎలా సవరించుకోమని కూడా అది రాయి చెప్పదు కదా అంటే అంచేది వాడు దేవుడు. అంటే మీకు ఈ విషయం ఆలోచించండి, ఫండమెంటల్గా మీకు అసలు ఆత్మవిశ్వాసం తక్కువ ఉందనుకోండి, మీకు అర్థమవుతుంది. ఆత్మవిశ్వాసం మీరు నేర్చుకోండి 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 అని చెప్తాడు శాస్త్రం. శాస్త్రం ఆత్మవిశ్వాసం అవసరం మనిషికి భౌతికంగా బాగుపడాలన్న, ఆధ్యాత్మికంగా బాగుపడాలన్న, నైతికంగా అభివృద్ధిలోకి రావాలన్న ఆత్మవిశ్వాసం అవసరం. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు అభివృద్ధిలోకి రాలేని శాస్త్రం చెబుతుంది. గురువు అక్కడ తోడు ఊరుకోడు, గురువు ఏం చేస్తాడు ఊరుకోడు. ఇక శాస్త్రం ఎలా చెప్పేసి ఊరుకుంటుందంటే గురువు అలా ఊరుకోడు. గురువు ఏం చేస్తాడంటే చెప్పారు, చెప్పేయటం కాదు గురువు చేసేది, పుస్తకమే చెబుతుంది కదా ఇంక గురువు చెప్పడం ఏంటి. అందుకే గురువు ఏం చేస్తాడంటే నీకు ఆత్మవిశ్వాసం కలిగే సంఘటనలు పొందుతాడు. అంటే ఆత్మవిశ్వాసం నీకు ఎలా ఎటువంటి సంఘటనలో ఎటు ఏ తలుపు సందుని మిమ్మల్ని పెట్టేస్తే ఎటువంటి సంఘటన ఎవరి చేత మిమ్మల్ని తిట్టిస్తాంటే నీకు అర్థమవుతుంది. ఎక్కడ పెడితే ఏ ఇంట్లో పెడితే నీకు ఆత్మవిశ్వాసం కలుగుతుందో, ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెడితే ఆత్మవిశ్వాసం కలుగుతుందో, ఎక్కడ ఎలా ఎక్కడ కూర్చోబెట్టాలో మిమ్మల్ని, అలా అక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఆత్మవిశ్వాసం నీకు నేర్పి అక్కడ ఉంచడం మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు వాడి గురువు. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చేస్తాడు, అక్కడ ఉంచడం 10 రోజులు తీసుకొచ్చేస్తాడు బయటకు. అంతేకాని పెర్మనెంట్గా హాస్పిటల్లో ఉంచేస్తాడు అనుకోకుండా నేర్పేసి బయటికి లాక్కొచ్చేస్తాడు వాడి గురువు. శాస్త్ర పుస్తకం చెప్పేసి ఊరుకోండి, గురువు చెప్పేసి ఊరుకోడు. అంటే మిమ్మల్ని గమ్యాన్ని తీసుకొచ్చి వెంటాడతాడు వాడు. అదే పులి నోట్లో పడ్డ మాంసం. గురువు అనుగ్రహంలో ఎవడైతే పడ్డాడో వాడు పులి నోట్లో పడ్డ మాంసం మొక్కలాంటి వాడు. అంటే పులునోట్లో పడ్డ మాంసం మొక్క బయటికి రాదు. అలాగే గురువు అనుగ్రహంలో ఎవడైతే పడ్డాడో, ఆ వల్ల ఎవడైతే పడ్డాడో వాడు రక్షింపబడి తీరుతాడు, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా. అది గురువు యొక్క అనుగ్రహం. అంటే గురువు యొక్క కోపం కూడా గురువు యొక్క అనుగ్రహమే అని తెలిసిన వాడు దాన్ని. గురువు యొక్క కోపం కూడా గురువు యొక్క దయ, గురువు యొక్క అనుగ్రహమే అని గ్రహించిన వాడు దాన్ని. పుస్తకం చేసి పని చేస్తాడేమో గురువు అలా కాదు, వాడు సజీవంగా పనిచేస్తూ ఉంటాడు. మీరది అది జడ వస్తు, గురువు అంటే జడ వస్తువు కాదు. మీకు ఏది మైనస్ పాయింట్ ఉందో చూసుకుంటూ ఉంటాడు గురువు. చూసుకుని ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం ఏంటి అసలు. 10th క్లాస్ చదివిన వాడికి ఇంకా పీజీ కోర్స్ ఏముంది. అయితే ఆత్మవిశ్వాసం మీరు ఆత్మవిశ్వాసం కావాలను, ఆత్మవిశ్వాసం కావాలని పేపర్లో రాయటానికి పనికి వస్తాయి మాటలు. ఆత్మవిశ్వాసం కావాలని ఇలా పుస్తకం చదువుతాం అనుకోండి, అది రాదు మనకి. ఆ గురువు ఏం చేస్తాడంటే మీకు ఆత్మవిశ్వాసం ఎలాగ వస్తుందో, ఎక్కడ తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో ముహూర్తం అక్కడ పెట్టి మిమ్మల్ని ఎవరి చేత మొట్టికాయలు మొట్టించాలో మొట్టించి ఆత్మవిశ్వాసం మీకు వంట పట్టే వరకు విడిచిపెట్టాడు వాడు గురువు. గురువు అంటే గోడ అనుకోకండి, గురు వంటి గోళ్ళ ఉంటాడనుకోకండి, చైతన్య స్వరూపం అది. వాడు మనం నిద్రపోతాం, నిద్రను చూస్తూ ఉంటాడు. మనం నిద్రపోతాం కదా, నిద్రను చూస్తూ ఉంటాడు. మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి, ఆ స్వప్నాన్ని చూస్తూ ఉంటాడు. ఎవడికి గురువు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త అవస్థలో జరిగే సంఘటన చూస్తాడు. జాగ్రత్త అవస్థ వస్తూ ఉంటాడు, స్వప్నావస్థ చూస్తూ ఉంటాడు, గాఢ నిద్రను కూడా చూస్తూ ఉంటాడు వాడి గురువు. ఈ మూడవస్థలను చూస్తూ ఉంటాడు, మూడవస్థల్ని చూస్తూ ఉంటాడు గురువు. ఓసారి రమణ మహర్షి గారిని ఒకసారి ప్రశ్న అడిగాడు, మీకు ఎప్పుడైనా స్వప్నాలు వస్తాయని, స్వప్నాలు ఎప్పుడైనా మీకు వస్తాయా అని అడిగాడు. వస్తేనా అష్టమేంటున్నాడు. స్వప్నాలు నీకు ఎప్పుడైనా వస్తాయని అడిగాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు స్వప్నం వస్తే నష్టం ఏంటి అన్నాడు. అదేంటండి మరి ఏంటి అలా. నాకు స్వప్నం వస్తుంది అనుకోండి, వస్తుంది, ఇది స్వప్నము ఇది నిజం కాదని, స్వప్నం వచ్చినప్పుడు ఇది స్వప్నమే ఇది నిజం కాదని నాకు తెలిసినప్పుడు ఎన్ని స్వప్నాలు వస్తాయి నాకేలా. తీసుకురావడం సబ్జెక్ట్ అమ్మా. సబ్జెక్ట్ అంటే వండర్ఫుల్, ఇక్కడే ఉండేది. నాకు స్వప్నం వచ్చింది, మనకు స్వప్నం వచ్చింది అనుకోండి, ఆ స్వప్నం ఉందని చెప్పి అది నిజం అనుకుంటాం, కానీ స్వప్నం అనుకోం. ఇది బాగా అర్థం చేసుకోండి. మన అందరికీ స్వప్నాలు వస్తాయి, ఆ స్వప్నాలు వచ్చినప్పుడు అది నిజమే అనుకుంటాం, కానీ స్వప్నం అనుకోం. అలాగే మీకు స్వప్నం వస్తున్నది ప్రశ్న అడిగారు, దానికే వస్తాయి స్వప్నాలు. నాకు వస్తాయి స్వప్నం వచ్చినప్పుడు, ఇది స్వప్నములు నాకు తెలుస్తున్నప్పుడు ఎన్ని స్వప్నాలు వస్తే ఉంది, ఎన్ని శరీరాలు వస్తే, బాహ్యంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో బొమ్మలను చూస్తున్నాం. నాకు ఆకర్షణ లేనప్పుడు ఎన్ని బొమ్మలు ఉంటే ఏమీ కదా. ఇప్పుడు కోట్లాది బొమ్మలు ఉన్నాయి, నాకు ఆ బొమ్మల మీద నాకు ఆకర్షణ లేనప్పుడు ఎన్ని కోట్లు బొమ్మలు ఉంటే నాకేలాది. ఎంత అద్భుతం స్వప్నాలు మీకు వస్తాయన్నాడు, వస్తే వచ్చే నష్టం ఏంటన్నాడు. అది స్వప్నం జరిగేటప్పుడు, ఇది స్వప్నం నాకు తెలుస్తున్నప్పుడు కోటి స్వప్నాలు వస్తే మటుకు నన్ను ఏం చేస్తాయన్నాడు.
ఎవరికైతే రియలైజేషన్ సోలు, వాళ్ళు ఎవడైతే ఆ రియలైజేషన్ వచ్చింది, లోపల ఉన్నటువంటి పరమాత్మ లోపల అంతస్తు ఉంది కదా లోపల, అంటే ఉన్నది ఒకటంటే ఒకటే, అందులో రాజీ లేదు. అదే దేహం కింద కనిపిస్తుంది, అదే లోకం కింద కనిపిస్తుంది, అదే జీవుడి కింద కనిపిస్తున్నాడు, అదే మంచి కింద చెడ్డ కింద అలా కనిపిస్తుంది. ఉన్నది ఒకటంటే ఒకటే, అదే శరీరంగా కనిపిస్తుంది, అదే లోకం కింద కనిపిస్తుంది, అదే జీవుడి కింద కనిపిస్తుంది, అదే మనస్సు కింద కనిపిస్తుంది, అదే బద్ది కింద కనిపిస్తుంది. ఆ ఉన్నది ఏదో ఉన్నట్టు మనకి ఎరుకలోకి వచ్చే వరకు కానిది అవునట్టుగా కనిపిస్తుంది. జీవుడంటూ లేడు అసలు, జీవుడంటూ లేడు. ఆ పరమాత్మే నీకు జీవుడి కింద కనిపిస్తున్నాడు. పరమాత్మే నీకు ఎలా కనిపిస్తున్నాడు, పరమ ఉన్నవాడు ఒక్కడే, వాడు ఉడికి నీకు జీవుడి కింద కనిపిస్తున్నాడు. వాడు ఉండదు ఉన్నట్టు చూసేవాడి కింద జీవుడు లేడు. పునర్జన్మడు వండర్ఫుల్ ట్రైన్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి, నేను ఇంకా 10 నిమిషాలు ముగించాను. ఇవన్నీ మీకోసం చెబుతున్నారు, మా సంతృప్తి. ఇప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీకు కనిపించినందుకు జీవుడు లేడు. ఆ జీవ లక్షణాలని చెప్పి భయం తప్పదు, పునర్జన్మలు తప్పదు. పునర్జన్మ హేతులన్నీ జీవుల్లోనే ఉన్నాయి, అది జీవుడు లేడు, అది జీవుడు పుట్టలేదు అసలు. మీకు ఇష్టమైన సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఒక రకంగా ఉంటారు. ఇష్టమైన సంఘటన జరిగితే ఇంకో రకంగా ఉంటారు. అదే జీవలక్షణం, అదే జీవలక్షణాలు. కానీ మీరు ఆ వస్తువును, ఉన్న వస్తువును ఉన్నట్టుగా మీరు దర్శించారనుకోండి, ఇది మిమ్మల్ని ముట్టుకోదు, అది మిమ్మల్ని ముట్టుకోదు. ఇది దీని మీరు అనుకోవడం జరిగినా దాని మీద దాని ప్రభావం ఏముండదు. మీకు ఇష్టమైన సంఘటన జరిగినా దాని ప్రభావం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇది నేడే అది నేడే, ఇది నేడే అది నేడే, ఇది అసత్యమే ఇది అది అసత్యమే. మీకు ఇష్టమైన జరిగిన సంఘటన అసత్యమే, మీకు ఇష్టం లేని సంఘటన జరిగిన అసత్యమే. అది మీకు అర్థమవుతున్నప్పుడు ఎన్ని సంఘటనలు జరిగితే ఏంటి గోల, ఏది జరిగినా ఇది అసత్యమే, ఏది జరిగినా ఇది స్వప్నమే, ఏది జరిగినా ఇది మాయా అని మీకు అర్థమవుతున్నప్పుడు ఎన్ని సంఘటనలు జరిగితే ఏముండదు. ఏమీ స్వప్నములు వస్తున్నాయని అడుగుతున్నారే, కొన్ని కానివ్వండి, ఏముండదు. స్వప్నం అని తెలుస్తున్నప్పుడు ఏమిటి గోళ, అక్కడ వచ్చి యోగం ఉంటే స్వప్నం వచ్చేస్తున్నారు, రానే ఉండదు. నిజం కాదు అది వల్ల ఏం చేస్తున్నారు, నిజం కాదని మనకి తెలుస్తున్నప్పుడు ఎక్కడ పట్టుకుంటాం, మీకు దొడ్డుకు వస్తుంటే ఎలా చేసుకుంటారు. రావద్దు రావద్దు అని అంటే ఏంటి స్వప్నం రానిమ్మన్నాడు ఆయన. అదేం చేస్తున్నాడు నిజం కాదని మనకు అర్థమవుతున్నప్పుడు అంటే వాడికి జ్ఞానం రిలైజర్ సోలికి ఇతరులు అంటుంది లేదు. ఇప్పుడు వర్షం కురుస్తామనుకోండి మీ ఇంటి మీద కురుస్తుంది మా ఇంటి మీద కురుస్తుంది, ఇంక అర్థమవుతుంది. ఒక పార్టీ వాళ్ళ ఇంట్లో వర్షం కురిసి ఇంకో పార్టీ వాళ్ళ ఇంట్లో మానేది అది. వర్షానికి పార్టీ ఏంటి, గాలికి పార్టీ ఏంటి, వర్షానికి గాలి పంచిపోతారని పార్టీ ఏంటి, పంచిపోతారకి పార్టీ లేనప్పుడు పంచిపోతారని ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ జ్ఞానం ఉన్నప్పుడు వాడికి పార్టీ పంచిపోతారని పార్టీ పంచిపోతారని ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏ సోర్స్లోంచి ఈ పంచిపోతారు వస్తున్నాయో సూర్యుడు ఈ చంద్రుడు ఈ జీవుడు సూర్యుడు ఈ చంద్రుడు జీవుడు ఈ పంచిపోతారని ఎక్కడి నుంచి అయితే వస్తున్నాం అక్కడికి వాడు చేరుకున్నాక జ్ఞాని వాడికి ఈ పని ఏముంది. పంచిభూతాలకే పార్టీ లేవు, బ్రహ్మముకు పార్టీ ఏంటి? ఎక్కడి నుంచి అయితే ఇవి వస్తున్నాయో వీటికే పార్టీ లేనప్పుడు అక్కడ పక్కన పార్టీ ఏముంటుంది? అది ద్వితీయ ఉంటే కదా అసలు అక్కడ. ఇప్పుడు ద్వితీయ ఉన్నప్పుడు ఆకర్షణ ఉంటుంది, ద్వితీయ ఉన్నప్పుడు ఆకర్షణ ఉంటుంది, ద్వితీయం లేనప్పుడు ఆకర్షణ ఏముంటుంది? ద్వైతం ఉన్నప్పుడు ఆకర్షణ ఉంటుంది, ద్వైతం లేనప్పుడు ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు నీ వేరు నేను వేరైన బుద్ధి, నీ వేరు నేను వేరైన భేద బుద్ధి అన్నప్పుడే ఆకర్షణ, చూడబడేవాడు వేరు చూచేది వేరు అనుకున్నప్పుడే ఆకర్షణ. అదే భగవాన్ ఒకటి చెప్పాడు, నువ్వు ఆలోచించేవాడు నువ్వు ఆలోచించే విషయాలు ఎంత నిజము ఆలోచించేవాడు కూడా అంత నిజము. ఇది అబద్ధం అది అబద్ధం తెలిసినప్పుడు నేను బంధించేవాడు ఎవడం లేడు. నువ్వు ఆలోచిస్తున్న విషయాలు ఎంత అబద్ధం ఇది ఆలోచించేవాడు కూడా అంతే నిజం. ఈ రెండు అబద్ధం అని తెలిసినప్పుడు నేను బంధించేవాడు ఎవడున్నాడు అసలు? ఇంకా ఆలోచించేవాడు నిజం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆలోచించే విషయం బంధిస్తాం దాన్ని. ఆడు నిజం కాదని తెలిసినప్పుడు ఆ విషయం ఆడిని ఏం చేస్తుంది? ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి నుండి ఎవరో ఒక మాట పడి డిస్పర్స్ అయిపోండి, ఎవరు మేము 10 నిమిషాలు ముగిస్తాం ఎవరి పద్ధతిలో వారు వెళ్ళిపోండి, కామ్గా వెళ్ళిపోండి, క్వైట్కి వెళ్ళిపోండి, వచ్చి వెళ్ళిపోయిన జాడ కూడా తెలియకుండా వెళ్ళిపోండి. మన ఇంటికి కొంతమంది చుట్టాలు మంచి వాళ్ళు ఉంటారు, మన ఇంటికి చుట్టాలు వచ్చారని కొంతమంది కామ్గా వెళ్ళిపోతారు, కొంతమంది చుట్టాలు వచ్చారంటే నెయ్యి వడ్డించలేదని కనీసం ఏదో చుట్టం వచ్చారని బూరన్న ఉండి మన ఇల్లంతా అల్లరి చేసి వెళ్ళిపోతారు. కొంతమంది చుట్టాలు వస్తే మన కొంపంతా అల్లరి చేసేస్తారు. అంటే మనకు మనసు ఉంది కాబట్టి గాయం తగులుతుంది, మనకు మనసు లేని వాడికి ఏ గొడవ లేదు. మనకు మనసు ఉన్నప్పుడు గాయం తగులుతుంది, మనసు లేనప్పుడు ఏది లేదు. ఒకటి మీరు మోక్షం దాకా మీరు వెళ్ళొద్దు అసలు, మోక్షము నిర్వాణ బుద్ధుడు చెప్పిన నిర్వాణ సుఖం అక్కడ దాకా వెళ్ళిపోవద్దు. మనం హిందువులు చెప్పినటువంటి మోక్షం అదే యేసుక్రీస్తు చెప్పిన స్వర్గరాజ్యం అక్కడ దాకా వెళ్ళిపోవద్దు అసలు. మీరు మనస్సు ఆ గడప దాడి చేయి, ఏది మిమ్మల్ని హత్య చేయదు లోకంలో? మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని హత్య చేయలేరు, సమాజం మిమ్మల్ని హత్య చేయలేదు, మీరు గడప దాడి తెచ్చారు. ఆ మనస్సు అనే గడప బుద్ధిని చెప్పిన నిర్వాణం అంత దూరం వెళ్ళిపోకండి. ఈ మనస్సు అనే గడప దాటారా, ఉరికే గడప దాటారా, మీ ఇంట్లో వాళ్ళకనే సమాజం కానీ మిమ్మల్ని హత్య చేయలేదు, మిమ్మల్ని గాయపరచలేదు, కానీ గాయపరుద్దామని ప్రయత్నం చేసినా గాయపరచలేదు. నథింగ్ హర్ట్స్ యూ. ఏ దేనివల్ల హర్ట్ అవ్వరు మీరు? ఏంటి అత్తయ్య వాడు లేడు కాబట్టి లోపల అంతే. ఎవరికైతే జ్ఞానం ఉందో ఆత్మజ్ఞానం స్వరూప జ్ఞానం ఎవరికైతే ఉందో, స్వరూపం స్వరూపం అంటే ముద్దు అనుకోకండి, స్వరూపం స్వరూపం ఉంటారు, స్వరూపం అరూపమే, అక్కడ నామరూపాలు రాకపోవచ్చు కానీ అది ముద్ద అనుకోకండి. అది జ్ఞానంతో శక్తితో వెలుగుతో మీకు తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అది స్వరూపం. ఊరికే అసలు మీకు శరీరం చనిపోయినప్పుడు కూడా మీకు అయ్యో శరీరం చనిపోతాను శరీరం చనిపోతాను, శరీరం చనిపోయినప్పుడు కూడా మీకేం అనిపించదు అసలు కళ్ళకు. ఇప్పుడు లోకం కనిపించదేమో, మన శరీరం చనిపోతే లోకం కనపడదు, అయ్యో లోకం కనపడదేమని కూడా ఏం అనిపించదు అసలు మీకేం, ఆ తలంపు కూడా రాదు మీకు అసలు. అదే అమృతానుభవం, అమరత్వం అది మీరు అమృతానుభవం ప్రసాదించేవాడు గురువు మాత్రమే. అది గురువుకే సాధ్యం, అయితే అది గురువు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి. అంటే గురువు ఏదైతే ఉన్నాడో అది మీ చేత పొందింపు చేసే వరకు మిమ్మల్ని వెంటాడు, తడువాడే గురువు. అంటే మనకేది మంచో మనకేంటే ఎక్కువ మన గురువుకి తెలుస్తుందనే సంగతి కూడా మనకు తెలియదు. మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ గురువు మనకంటే ఎక్కువ మన గురువుకే తెలుస్తుందనే చిన్న విషయం కూడా మనకు తెలియదు. పూర్వం జర్మనీలో ఒక గురువు ఉండేవాడు, షీజ్ ఆల్సో ఫ్రమ్ జర్మనీ. పూర్వం జర్మనీలో గురువు ఉండేవాడు అని ఆడు రోజుకి 10 మంది 5 మంది చూసి వెళ్తూ ఉండేవాడు. ఇప్పటికే మామూలుగా చూడటానికి ఎవరో 10 మంది 5 మంది చూడటానికి వస్తూ ఉండారు, వెళుతూ ఉండారు ఆ జర్మనీలో ఆ గురువుడు. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. మన హిందువుడు గురువు చెప్పింది కాదు, జర్మనీ గురువు చెప్పాడు. హీ దాల్సి ఫ్రమ్ జర్మనీ. అది ఆ జర్మనీ గురి ఏం చెప్పారంటే, ఏమంటే మిమ్మల్ని మరి మా దగ్గరికి ఎవరు ఎక్కువ జనం రావటాలు మీ దగ్గర చూసి వెళ్తున్నారంటే, మమ్మల్ని చూడటానికి ఎక్కువ మంది రావటాలు మిమ్మల్ని చూడటానికి వస్తారు. లౌకికులు ఇటువంటి అడుగుతారు, అడిగురుకోరు, అసూయ కూడా ప్రారంభం అవుతుంది. అన్నిటికంటే అసూయ తీరికి డబ్బు పెట్టుబడి పెట్టక్కర్లేదు. వాడిని అడిగారు, ఏంటండి మా ఇంటికి ఎవరు రావటాలు ఏడా 10 మంది 5 మంది రోజు చూసి వెళుతున్నారు, నాకు 2 తెలుసు కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు అన్నాడు. ఆయన నాకు 2 తెలుసు అంటే వీళ్ళందరూ వస్తున్నారు అన్నాడు. మన హిందూ గురువు చెప్పింది కదా, జర్మనీ గురువు చెప్పిన మాట. ఒకటి నేను ఏమీ చేయలేదన్న సంగతి నాకు తెలుసు, నాకేమీ రాదన్న సంగతి కూడా నాకు తెలుసు. మనమందరం ఏం చేస్తాం, అది సాధించేశాం ఇది సాధించేసాం అది చేసాం, మనల్ని ఎవరు చూడటానికి ఎవరు అని అన్నాడు. నన్ను ఎందుకు చూస్తున్నారంటే వీళ్ళందరినీ, నేను ఏమి సాధించలేదనే సంగతి నాకు తెలిసిపోయా, నేను ఏమి సాధించలేదు కాబట్టి నేను చూడటానికి వస్తున్నారు అన్నాడు. దీని అర్థమవుతుంది మీకు ఈ మాట. పని ఎవరు చేస్తుంది? దేహం చేస్తుంది, మనసు చేస్తుంది, ఇంద్రియాలు చేస్తాయి పని. లోపల చైతన్యం పని చేయగలి ఎలా ఉన్నారో అలా ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మీ మనస్సు అనుకుంటుంది మంచి పని చేశాను, మీ దేహంతో పని చేస్తారు, మనస్సు ఏమనుకుంటుంది నేను మంచి పని చేశాను అనుకోండి, మీ లోపలన్న చైతన్యాన్ని మంచి పని చేశానని అనుకోదు. అది ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. నేను ఏమీ చేయలేదాను, ఏమీ చేయలేదని సంగతి నాకు తెలుసు కాబట్టి నన్ను చూడటానికి వస్తున్నారు అన్నాడు. వీళ్ళకి అర్థమే చస్తే కదా విన్నోళ్ళకి, మీరు ఫాలో అది మీకు అర్థమవుతున్నాయి, అర్థమవుతుంది అసలు. చైతన్యం చైతన్యం ఏమి చేయదు. ఇప్పుడు మీకు తలంపు ఎక్కడొస్తుంది? మనసులోకి వస్తుంది. మీరు సత్తరు కట్టిస్తారు కదా, సత్తరు కట్టించాలన్న తలంపు చైతన్యానికి రాదు, ఎవరికి వస్తుంది? మనసుకు వస్తుంది. పని ఎవరు చేస్తారు? శరీరం చేస్తుంది. శరీరం పని చేస్తే మనస్సు ఏమి నేను చేశాను నేను చేశాను నేను చేశాను అనుకుంటుంది. అంటే మీరు మనసుకి దేహానికి పరిమితమై ఉన్నారు, కానీ చైతన్యం ఏమి చేయదు సార్. దానికి చెయ్యాలనే తలంపు రాదు చైతన్యానికి. చైతన్యానికి అంటే చైతన్యాన్ని ఒక దేహ పరిమితం కాదు, మనసు పరిమితం కాదు. చైతన్యం ఏమి చేయదు, చైతన్యం ఏమి చేయదు. ఇప్పుడు చైతన్యం ఎలా ఉంటుందంటే, మన ఇంటికి వచ్చిన అతిథిలాగా ఉంటుంది. మన ఇంటికి ఎవడైనా గెస్ట్ వస్తాడు అనుకోండి, మన గోడ ఆడికేంటో పూట తింటే పెట్టి పోతాడు. మన ఇంటికి గెస్ట్ వచ్చి అన్నీ చూస్తాడు,
మన ఇంటికి గెస్ట్ వస్తాడనుకోండి, ఎవడైనా గెస్ట్ వస్తాడనుకోండి, మన బయటికి చూస్తాడు, ఇలా చూస్తాడు, మన ఇల్లు చూస్తాడు, మనం ఇలా చూసి ఇలా ఇల్లు చూస్తూ ఉంటాడు, ఇలా చూసే పోతాడు, మన ఇల్లు బాగుందా లేదా ఆడికి అక్కర్లేదు, ఊరికి చూస్తాడు. ఆ గెస్ట్ ఆ చేసిన మీరు చేసే పనులు మటుకు చూస్తాడు, చూడదనుకోకండి, ఆడి చుట్టం ఉంటాడు వాడు, అదే మీ ఇల్లు వస్తాడు, మీ ఇంటికి వస్తా ఉంటాడు, రాడనుకోకండి, అసలు 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 రాడనుకోకుండా వస్తాడు, చూసి వెళ్ళిపోతూ ఉంటాడు, చూసి వెళ్ళిపోయి రికార్డ్ చేసా రికార్డ్ అయిపోతా ఉంటాడు. మీరు ఇలా చేయండి అలా చేయండి అదే అని చెప్పలేడు, కానీ రావటం మానంటారు. అది ఇప్పుడు ఇంటికి జరిగిన వాడు చెప్పింది నీకు అర్థమవుతుంది బాగా, ఇది అర్థం చేసుకుంటే నీకు దుఃఖం శాశ్వతంగా నశిస్తుంది. ఇదైతే అర్థం చేసుకోండి, నేను ఏమీ సాధించలేదు, నేనేమీ చేయలేదు అనే సంగతి నాకు తెలుస్తున్నాను కాబట్టి ఇదందరూ నన్ను చూడటానికి వస్తున్నారు. అంటే ఏంటి, మనసు చేస్తున్న పనులు, దేహం చేస్తున్న పనులు, ఇంద్రియాలు చేస్తున్న పనులు, బుద్ధి చేస్తుంది, తన హృదయంలో చేతను ఏ పని చేయదు, అది తానై ఉన్నాడు. అది ఒకవేళ వాడు ఏదైనా చేసినది దేహము ఇంద్రియాలు చేసి మనసు చేసింది అనుకుంటాడు, కానీ తను ఏదైతే తను ఏదిగా ఉన్నాడో అది ఏం పని చేయటం లేదు, తానిగా ఉన్నాడు, చేసినా చేయని వాడుతో సమానం. ఆ స్థితికి వెళ్ళినవాడు చేసినా చేయని వాడుతో సమానం. అంటే ఏమీ చేయలేదు అనే సంగతి నాకు తెలుసు కాబట్టి వీళ్ళందరూ నన్ను చూడటానికి వస్తున్నారు. మీకు అర్థమవుతుందా లేదని అనిపిస్తుంది, ఫాలో అవుతున్నారు లేదు, కొంచెం కష్టంగా ఉందండి మీకు. ఆ జర్మనీ వాడు కొంచెం కష్టంగా చెప్పాడేమో అనిపిస్తుంది. రెండో విషయం కూడా నాకు తెలుసు, రెండో విషయం ఏంటి, ఒకటి అయిపోయింది నాకు, నేనేమి చేయలేదు అని ఒకటి చెప్పాడు, రెండో విషయం నాకు ఏమీ తెలియదన్న సంగతి కూడా నాకు తెలుసు. మేము ఎంత తెలియని వాళ్ళు, అంత తెలియని వాళ్ళు, అంత బుద్ధిమంతులు, ఎంత బుద్ధిమంతులు, అంత మంచి వాళ్ళు, ఇంత మంచి వాళ్ళు చేస్తేనే అనుకుని నీ బుద్ధి అడుగుతూ ఉంటుంది అలాగే. అదే అయితే నీ బుద్ధితోటి తాదాత్మ్యం పొందున్నావు, నీ బుద్ధితోటి అని నిజంతో తాదాత్మ్యం పొందలేదు. నిజం ఏమి, నేను నిజం నాకు అన్నీ తెలుసు అనుకోదు, నిజం నాకు అన్నీ తెలుసని అంతా 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 ఏదైతే ఉందో అదేమనుకుంటుంది నాకు అన్నీ తెలుసని. నిజం అంతటా ఉంది, అంత తానై ఉన్నది, ఇంకా తెలుసునని ఏమనుకుంటుంది, బుద్ధి అనుకుంటుంది. ఏమని, నాకు అది తెలుసు ఇది తెలుసు, నాకు అది తెలుసు అది సాధించే, నాకు అన్నీ తెలిసిపోయినాయి, అన్నీ తెలిసిపోయింది, అన్నీ తెలిసిపోయి, నాకు అది తెలిసి ఇది తెలిసిందని ఎవరు అనుకుంటారో, బుద్ధి అనుకుంటుంది. అంటే నువ్వు దేనితో నీకు తాదాత్యం ఉంది, నీ బుద్ధితో తాదాత్యం ఉంది, నీ హృదయంలో నిజంతో తాదాత్యం, నిజం నిజం నాకు ఇది తెలుసు అది తెలుసు అనుకోదు, అనుకోదు అసలు. అనుకోవడానికి దానికి ద్వితీయ ఉంటే కదా, అంత అంతా తానై ఉంది, అంతా తానే, దానికి తెలియటువంటి అంతాదే, ఇంకా దానికి తెలియటువంటి దానికి ద్వితీయం లేదు. ద్వితీయం లేనప్పుడు ఏం తెలుస్తుంది అంటే నాకు ఏమీ తెలియదు. తెలిసేది ఎవరు, బుద్ధి. నాకు తెలిసినని చెప్పేది ఎవరు, బుద్ధి. నాకు తెలియదని చెప్పేది ఎవరు, బుద్ధి. ఆ బుద్ధిని దాటి వెళ్ళిపోయాడే ఆయన చేత, తెలుసును తెలియదు అనేది బుద్ధికి సంబంధించిన విషయాలు ఆయన చేత, అది దాటి వెళ్ళిపోయాడు. అది దాటి వెళ్ళిన వాడికి ఏంటి, అందుకు చూడటానికి వస్తుంది. తెలుసు నువ్వు తెలియదని చెప్పేది బుద్ధికి సంబంధించిన విషయాలు అయ్యా, అన్నీ నాకు తెలుసును, అన్నీ నాకు తెలుసును, అన్నీ నాకు తెలుసును అని బుద్ధి అనుకుంటున్నాం, కానీ చైతన్యం అనుకోదు. కానీ ఆ చైతన్యం దగ్గర ప్రమాదం ఏంటి, అది అనుకోదు కానీ చూస్తుంది. ఇది పట్టుకొని మీరు నాకు అన్నీ తెలుసును, అన్నీ తెలియ మనం అందరం బుడబొక్కోవాలని తెలుసు చైతన్యం అనేది. కానీ దాని దగ్గర చైతన్యం దగ్గర ప్రమాదం ఏంటంటే, నాకు అన్నీ తెలిసిన అది అనుకోదు, కానీ మీరు అనుకునేది అన్నీ తెలిసిన అనుకునే చూస్తుంది. అది దాని దగ్గర ప్రమాదం లేదు, చెయ్యి చూస్తుంది. నాకు అన్నీ తెలిసిన అన్నీ తెలిసి మీరు అనుకుంటున్నారు కదా, ఈ బుడబొక్కోళ్ళకి ఏమీ తెలియదు అన్నీ తెలిసిన అనుకుంటున్నారు వీళ్ళు అని అనుకోవటాన్ని చూస్తుంది. అది అనుకోదు, అది అనుకోదు, ఈ అనుకుని వాళ్ళు చూస్తుంది, అదే బ్రహ్మ, అదే భగవాన్ అక్షరమణమాలలో దాని గురించి ఎలా చెప్పాడంటే, వాడు కాళ్ళు లేకుండా నడవగలరు, చేతులు లేకుండా పని చేయగలరు, కళ్ళు లేకుండా చూడగలరు, చెవులు లేకుండా వినగలరు, చెవులు లేకుండా వినగలరు. నువ్వు అందరినీ చూస్తున్నావు, నువ్వు అందరినీ చూస్తున్నావు, అందరినీ చూసే నువ్వు ఎలాగ ఉంటావు, నిన్ను చూసేవాడు ఎవడ కనపడటం లేదు,
నువ్వు అందరినీ చూస్తున్నా, నువ్వు అందరినీ ఏంటి అందరినీ చూస్తున్నాడు, నిన్ను చూడటానికి మేము ప్రయత్నం చేస్తే నువ్వు కనపడటం లేదు. ఇంకా నీ కళ్ళు లేకుండా అందరినీ చూస్తున్నావు. నీకు అందరినీ చూడటం, మేము ఏదో మనం ఏదైనా చూడాలంటే కళ్ళు ఉండాలి. అరుణాచలేశ్వరికి ఏదైనా చూడాలంటే కళ్ళు అక్కర్లేదు. అట్టుంది కళ్ళు లేకుండా చూసి నిన్ను, కళ్ళు లేకుండా చూసి నిన్ను, కళ్ళు లేకుండా చూసే నిన్ను, నిన్ను మేము చూడటానికి నాకు నువ్వు మాకు దొరకటం లేదు. మమ్మల్ని నువ్వు చూస్తున్నావు, మమ్మల్ని నువ్వు చూస్తున్నావు. ఎలా చూస్తున్నావు? కళ్ళు లేకుండా చూస్తున్నావు. నువ్వు చూడటానికి కళ్ళు అక్కర్లేదు. మేము ఏదైనా చూడాలంటే కళ్ళు ఉండాలి. నువ్వు చూడటానికి కళ్ళు అక్కర్లేదు. కళ్ళు లేకుండా చూసే నిన్ను ఇంతవరకు చూసిన వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడాలి నాచలేశ్వరుడు. కళ్ళు లేకుండా చూసే నిన్ను ఇంతవరకు నిన్ను చూసిన వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడ. ఆయన చూడాలంటే ఆయన అంతర్వాడు అయితేనే, ఆయన చూడాలంటే ఆయన అంతర్వాడు అయితేనే చూడటం అనేది జరుగుతుంది. ఆయనలాగా ఉండటం చూడటం అర్థమవుతుంది. గురువును చూడటం అంటే గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిగా మీరు ఉండటమే గురువును చూడటం. కళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో ఆయన చూడమంటున్నాడు. అంటే అటువంటి బ్రాహ్మి స్థితి పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా అరుణాచలేశ్వరుడు? ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆ జర్మన్ ఫిలాసఫర్ ఏమన్నాడు? నేనేమి చేయలేదు అన్న సంగతి నాకు తెలుసు కాబట్టి వీళ్ళందరూ చూడటానికి వస్తున్నారు. అది మీకు అర్థమైతే దుఃఖం నశిస్తుంది. నేను అది సాధించాను, ఇది సాధించాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని బుద్ధి అనుకుంటుంది. కానీ చైతన్య ఇవ్వనుకో, గురువు మాటలు, గురువు మాట్లాడక్కర్లేదు, గురువు రాయక్కర్లేదు, గురువు మాట్లాడక్కర్లేదు. వాడికి రియలైజేషన్ వచ్చిన తర్వాత వాడు ఎక్కడో ఉన్నా, ఏ గుహలో ఉన్నా వాడి ప్రభావం మనకు కనిపిస్తాం. వాడి శరీరం అక్కర్లేదు. అది గురువుకి శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు మనకు అనుగ్రహించేది. గురువుకి ఏదే గురువు ఎలా అనుగ్రహిస్తున్నాడో దానికి చావు లేదు. గురువుకి శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మనల్ని అనుగ్రహించదు. ఏదైతే మనల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. ఇది మీకు అర్థం అవ్వాలి. గురువుకి శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మనల్ని అనుగ్రహించదు. ఆ గురువులో ఏదైతే మనల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. ఇప్పుడు ఈ దేహాభిమానం ఉందనుకోండి దుఃఖం వస్తుంది. దేహబుద్ధి ఉందనుకోండి దుఃఖం వస్తుందండి. దేహబంధం ఉందనుకోండి దుఃఖం వస్తుందండి. ఆ దేహం నేననే తలంపు ఉంది కాబట్టి దేహం చనిపోయినప్పుడు ఇంకో చిన్న మాట చెప్తున్నాను. ఈ జర్మన్ ఫిలాసఫర్ ఇంకోటి చెప్పాడు, మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఇప్పుడు అందరూ మనం దేహం నేను అనుకుంటున్నాం కదండి. దేహం నేను ఏదో రోజున చనిపోతుంది. ఏదో రోజునే చనిపోతుంది. దేహము నేను అనుకుంటున్నాక ఇంకా పనే ఉంది మనకి. ఇదే పనే ఇంకా పొద్దున్న లేచి మొదలు రాత్రి పడుకునే వరకు ఇంకా పనే ఉంది మనకి. ఒక అధ్యయనం లేదు, ఒక జపధ్యానం లేదు, ఒక సత్సంగం లేదు, అన్నం తినేసి ఎవడ కొంపలోనో పట్టడం, ఈజీలో పడిపోవటం. ఒక సాధన లేదు, ఒక జపధ్యానము లేదు, చెయ్యి ఆడకుండా పక్కన ఇంటికి వెళ్ళి బాతకాను కవులు చెప్పటం, చెయ్యి ఆరినవ్వకుండా వెళ్ళిపోవటం ఎక్కడో చోటకి, లోకాభిరామాన్ని లోకం గొడవ, లోకవాసంతో వీడు పాడైపోవటం, ఆయన పాడేలాగా చేయటం. ఇంకో మాట చెప్తున్నాను, జర్మన్ ఫిలాసఫర్ చెప్పాడు, మనసులో పెట్టుకోండి. ఏమనంటే దేహమునైనా తలంపు ఉంది కదా. మీరు ఎన్నిసార్లు అయితే దేహమునైనా తలంపు ఎన్నిసార్లు అనుకుంటారు? భవిష్యత్తులో అన్ని శిక్షలు అనుభవిస్తారండి. ఇంకే మీరు కాని దాన్ని మిగిలనుకుంటున్నారు కాబట్టి దేహము నేను అనుకుంటున్నాను. రోజు అదే పని. దేహము నిజంగా నేనైతే అనుకున్నా పర్వాలేదు, దేహము నేను నిజంగా నువ్వు దేహం అనుకుంటే దేహము నేను దేహము ఎన్నిసార్లు నువ్వు అనుకుంటే దేహము నేనని దేహము నేనని నువ్వు ఎన్నిసార్లు అనుకుంటే అన్ని రకాల బాధలు నీకు వస్తాయని చెప్పాడు భవిష్యత్తులో. ఏం చేద్దాం, నిజం కానిదని నిజం అనుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ శరీరం చచ్చిపోయిన ఇంకో శరీరం కూడా వస్తుంది కదా. ఈ దేహము నేను అనుకున్నందుకు ఒక ఈ దేహం చచ్చిపోయినా ఈ దేహంలో నువ్వు పారిపోయినా అసకైపోయినా ఈ నేననుకునే బుద్ధి నీకు ఉంది కాబట్టి ఆ దేహంలో అనిపిస్తావు. కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, కాని దాన్ని నువ్వు అవునని అనుకుంటున్నావు కాబట్టి అక్కడ అనిపిస్తావు. ఎక్కడో చోట అనిపించి తీరవలసింది. ఇది చాలా బెస్ట్ క్లూ, ఇది నీకు అర్థమవుతుంది. చక్కటి క్లూ. ఏదో రోజున పనిష్మెంట్ గురవ్వలసింది. నే భగవాన్ దగ్గరికి వచ్చి అలా చేశానని ఇలా చేశాను. కొంతమందికి ఆత్మస్థుతి అలవాటు ఉంటుంది, వాళ్ళు గొప్పలు వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. అది జనరల్గా మనుషుల దగ్గర ఉన్న చెడ్డ ఏంటంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, ఎవరినో ఒకళ్ళు తిడతా ఉంటారు. మనుషుల దగ్గర చాలామంది మనుషుల దగ్గర చెడ్డ ఏంటంటే వాళ్ళని పొగుడుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళని ఎవరినొకరిని తిడతా ఉంటారు. మనుషుల ఆత్మ ఆత్మ అది ఆత్మస్థుతి పరనింద అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు, ఆత్మస్థితి పరనింద. ఇరవై ఉంటారు. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారమ్మా ఇప్పుడు, ఏదో సబ్జెక్ట్ చెప్తున్నాను, ఏం చెప్తున్నారు, మిస్ అయ్యాం అక్కడ. అదే అది అయిపోయింది కదా. అది ఎక్కడ నిశ్చయం అది ఎదురండి. ఇప్పుడు దేహాభిమానం ఒకటి, దేహబుద్ధి ఒకటి, దేహాభిమానం ఒకటి, దేహబుద్ధి ఒకటి. ఆత్మ మనకు తెలియకపోయినా పర్లేదు, దేహాన్ని ఆత్మ మనకు తెలియటం లేదు కాబట్టి దేహాన్ని ఆత్మ అనుకోవటం. ఆత్మ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆత్మ గురించి మనకు అది మనమై ఉన్నాం, అది మనమై ఉన్నాం, మనకు అది మనమై ఉన్నాం కాబట్టి ఉన్నా మనకు అది తెలియటం లేదు. అది మనమై ఉన్నాం అవటానికి, కానీ అది మనకు తెలియటం లేదు. తెలియ తెలియపోవటం ఒకటే కాదు. అక్కడ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. ఆ దేహ మొదటిసారి చెప్తున్నాను, ముగింపులో చెప్తున్నాను. గురువు చేసే మెయిన్ నువ్వు నీకు ఉరికే నీకు ఏదో కాలక్షేప మాటలు గురువు చెప్తున్నా, లేదా మామూలు కాల లోకాన సమయం మీరు ఎలా ఉన్నారు, మీరు కులాసాగా ఉన్నారు, భోజనం చేశారు లేదా, స్నానం చేశారు లేదా, ఆరోగ్యం బాగుందా, ఇటువంటి కూడా గురువు అడుగుతూ ఉంటాడు. అవి అడగటం కోసం అడగడు. ఇటువంటి కూడా మిమ్మల్ని గురువు అడుగుతూ ఉంటాడు, మీరు స్నానం చేశారు లేదా, భోజనం చేశారు లేదా, అన్ని బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఇవన్నీ అడగటం కోసం. గురువు చేసే మెయిన్ సెంట్రల్ ఐడియా ఏంటంటే వాడికి వాడు ఎక్కడ గురి పెడతాడంటే మిమ్మల్ని వాడు ఎలా ఎదురు చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ చేప, ఆ చేపను పట్టుకోవడానికి ఆ చేప చేపను వలవేసి అయ్యి నేను వేస్తాడు, గాలం వేస్తాడు, గాలం వేసి కూడా చేప కోసం ఎలా చూస్తూ ఉంటాడు, అలా ఎలా ఏది పోగొట్టాను గురువు మెయిన్ చూస్తా అంటే దేహమే ఆత్మ. ఆత్మకి ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శాంతి, అది శక్తి. అది ఆత్మ అంటే ఉండటమే, ఆత్మ అంటే ఉండటమే. అది మీరు అది ఎవరో అది అది మనకు తెలియకపోయినా దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. దేహాన్ని ఆత్మ అనే బుద్ధి మనకు ఉన్నంతకాలం మనకు సుఖం తెలియదు. దేహాత్మ బుద్ధి మనకు ఉన్నంతకాలం సుఖం తెలియదు, శాంతి రాదు, సుఖం రాదు. అంటే ఏ కారణం వల్ల మనకు సుఖం రావటం లేదు, ఏ కారణం వల్ల అంటే ఏ అజ్ఞానం వల్ల మనకు సుఖం రావటం లేదు, ఆ దేహాత్మ బుద్ధిని ఎలా తొలగించాలో గమ్యం అది చూసుకుంటాడు. గమ్యం అది చూసుకునే అది ఓడగొట్టే వరకు గురువు ఆగడు, ఆడే గురువు. వాడు ఒక్కడే బోధ గురువు, మిగతా వాళ్ళందరూ బాధ గురువు. ఇప్పుడు మామూలు మాటలు కూడా గురువు మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారని అడుగుతూ ఉంటాడు.
అడుగుతా ఉంటాడు ఆడు, మీ ఇంట్లో అందరూ బాగున్నారని అడుగుతా ఉంటాడు. అలా అడుగుతాడు, అది అడిగాడు నేను. వాడు ఎక్కడ ఆడు గురి ఎక్కడ పడితే గురువు ఎక్కడ గురువు యొక్క గురి ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే వాడు ఉపదేశం ఎవరికి చేస్తున్నాడు, మీరు బాగా అర్థం చేసుకోండి, ఉపదేశం గురువు ఎవరికి చేస్తున్నాడు టీచింగ్, ఆత్మకి టీచింగ్ ఎందుకు, ఆత్మ మీ మనస్సుకి టీచ్ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుంది, దేహము నేనని ఎవరు అనుకుంటున్నారు, మీ మనస్సు అనుకుంటాను. టీచింగ్ ఎవరికి, మనస్సుకి. గురువు ఎవరికి టీచ్ చేస్తున్నాడు, మీ శరీరానికి కాదు మీ మనస్సుకి టీచ్ చేస్తున్నాడు. దేహము నేనని ఎవరు అనుకుంటున్నారు, మనస్సు అనుకుంటాను. మీకు అర్థమవుతుంది, టీచింగ్ ఎవరికి, మనస్సుకి. ఆ మనస్సును ఓడగొట్టే వరకు గురువు టీచింగ్ జరుగుతూనే ఉంటుంది. అది గురువు యొక్క బోధ ఎక్కలే, వాడే బోధ గురువు. ఏం చేసిన మనస్సును ఓడగొట్టడానికి దేహం నేను, దేహమే ఆత్మ, దేహమే చచ్చాను మీరు అనుకోవటం మాండరు. బోధ ఎవరికి, మనస్సుకి. ఎందుకు మనస్సుకు బోధ, దేహము దేహము, దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే నేను, దేహము నేను కాకపోయినా నేనని ఎవరని ఎవరనుకుంటున్నారు, మనస్సు అనుకుంటుంది. అంటే అది నా ఆ మనోనాశనం అయ్యే వరకు బోధ ఎవరికి గురి పెడుతున్నాడు ఇక్కడ మనస్సుకి. అంటే మనోనాశనం అయ్యే వరకు మౌనంగా చెప్పనివ్వండి, మాట మాట మాటగా చెప్పనివ్వండి, మరొక రకంగా చెప్పనివ్వండి, లేకపోతే కొన్ని సంఘటనలు క్రియేట్ చేసి మీకు బుద్ధి రావడానికి కొన్ని సంఘటనలు క్రియేట్ చేసి ఆ మనస్సు ఊడగట్టడానికి. మనస్సు ఏదో ఓట్లు పెట్టుకుని బతుకుతూ ఉంటుంది. కొంతమంది ఇంట్లో వాళ్ళు అనుకుంటారంటే మేము డబ్బు సంపాదించామని గౌరవం సంపాదించుకుంటామంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము డబ్బు సంపాదించామని గౌరవం, అవన్నీ బోట్లు, అవన్నీ ఏంటి బోట్లు, ఇలా పాడైపోతున్నారైనా గురువు ఏం చేస్తుంటే బోట్లు ఓడగొడతాడు. ఆయన వచ్చి ఓడగొట్టాడు, మేము ఎవరి చేత ఓడగొట్టిస్తాడు. ఆయన ఓడగొడి ఎవరిని గిలిచాడు. మీ బోట్లు ఓడగడితేనే కానీ మీరు బాగుపడరని ఆడికి తెలుసు. మీరు మాట చెప్తే మీరు వినరు, మాట చెప్తే మీరు వినరు, మౌనంగా చెప్పినా అర్థం అవ్వదు, మాట చెప్పినా అర్థం అవ్వదు. బోట్లలోంచి బోట్లు ఎక్కడో ఎవరినో పెట్టినా ఎవరినో ఉపయోగ ఎవరినో అక్కడ తాత్కాలికంగా ఎవరినో ఉపయోగించుకుని ఎవరినో క్రియేట్ చేస్తాడు, క్రియేట్ చేసి ఓడగొడతాడు. ఓడగొడితేనే కానీ మీ మనస్సు ఎదురు హృదయ గుహలో పడదు. బాగా అర్థం చేసుకోండి, ఈ బోధ మీ శరీరానికి కాదు, ఈ బోధ మీ ఎవరికి, బోధ మీ మనస్సుకి. బోధ మీ మనస్సుకి బోధ, దేహం ఆత్మ అని, దేహము దేహము మీరెవరు, ఆత్మ కానీ దేహము
మొత్తం దుఃఖం అంతా ఉంది. మొత్తం అంశం ఈ జన్మలోని దుఃఖం, రాబోయే జన్మలోని దుఃఖం అంతా కూడా ఆ మూల తలంపు, ప్రథమ తలంపు, ఒక్క తలంపు మీద దేశం ఉంది, మొత్తం దుఃఖం అంతా. అయ్యే బోధ ఎవరికి, మనసుకి. ఆ మనసు అనగే వరకు, మనసు మనోనాశనం అయ్యే వరకు మౌనంగా చెప్పనివ్వండి, మాటగా చెప్పనివ్వండి, కోపంగా చెప్పనివ్వండి, శాంతిగా చెప్పనివ్వండి, ఎవరో ఎవరినో ఒకరిని దీన్ని మీ చేత తిప్పించనివ్వండి. ఏదో రకంగా ఏదో రకంగా మొత్తం మీకు దేహాత్మ బుద్ధి నశించే వరకు గురువు మిమ్మల్ని వెంటాడతాడు. వాడి గురువు ఈ బోట్లు మీరు ఓడగట్టుకోలేరు. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఏదో రూపం వచ్చి మీ ఆ బోట్లు ఓడగొడతాడు. ఆ బోట్లు ఓడగడతాను కానీ మనస్సుని గుహలు పడదు. తర్వాత ఇంకొక విషయం గుర్తుపెట్టుకొని ముగిస్తున్నాం. మనకేది మంచిదో, మనకి ఏది మంచిదో, ఏది మంచిదో మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుసు. అది ఒక సూత్రం, అది గుర్తుపెట్టుకోండి. మనకేది మంచిదో, మనకి ఇష్టమైన సంఘటనలు జరుగుతాయి జీవితంలో, ఇష్టమైనవి జరుగుతాయి, ఇష్టమైనవి జరుగుతాయి. ఇష్టమైనవి అవి మనస్సే, మనిషి అంతరిగమో అవి కూడా అంతర్యుగం,
మనిషి అంతర్యుగమో అవి కూడా అంతర్యుగం. ఇష్టమైన సంఘటనలు ఎలా జరిగినాయని అనుకుంటాం మనం. అయితే అది గురువుకు తెలియకుండా జరగటం లేదు, అది గురువుకు తెలియకుండా జరగటం మీకు అర్థమవుతుంది కదా, గురువు తెలియకుండా జరగటం లేదు. అప్పుడు అలా ఎందుకు, ఆ సంఘటన ద్వారా మీ కళ్ళు తెరిపించడానికి, మీకు జ్ఞాననేత్రం కలగజేయటానికి ఓ పన్నెను బోళ అని మీరు అర్థమైతే మీరు ధన్యులు. గురువు కూడా చేపలకు బోళ వేస్తాడు, చేపలు వేసేవాడు మీకు కూడా బలేస్తూ ఉంటాడు. ఇలా వల వేస్తూ ఉంటాడు మిమ్మల్ని పట్టుకోవడానికి. ఆ చేపలు చేపలు పట్టుకోవడానికి వల వేస్తూ ఉంటాడు, అలా అలా గురువు వల వేస్తూ ఉంటాడు మిమ్మల్ని భక్షించడానికి. నీ ఆస్తి భక్షించడు, నీ మనస్సును భక్షిస్తాడు. అంటే పెంట అంతా మనస్సులోనే ఉంది. ఇంకోటి మాట చెప్తున్నాను, ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, వండర్ఫుల్ టీచింగ్. మీకు కళలు వస్తాయా? ఇంకా మీకు దుఃఖం, ఇది అర్థం చేసుకోండి. కళలు వస్తాయా మీకు? ఎవరిని? భగవాన్ అడిగారు. యా వస్తే ఏమి కళలు వస్తాయా అంటే, నాకు రావు కళలు రావు అనేది చెప్పేస్తాడేమో నాడు అనుకుంటున్నాడు. ఈ బుడబొక్కల మాట్లాడేది చెప్పేస్తాడనేది, గొప్ప వచ్చి మాట్లాడేది చెప్పేస్తాడు, నాకేం కళలు రావు, నేను అవుట్ సైడ్కి వెళ్ళినా దొడ్డుకి వెళ్ళినా ఏదో చెప్పేస్తాడేమో అనుకున్నాడు. రాళ్ళేమో దొడ్డుకి వెళ్ళో మూత్రాలకి వెళ్ళో అంచేది గొప్ప దేవుళ్ళు వాళ్ళు. ఎవడని ఈ గురువు గారు అసలు అన్నం ఇచ్చంటారంటే ఇంకా గొప్ప దేవుడు అనుకుంటాడు. మన తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, ఎవడి అసలు అన్నం ఇచ్చండ్ర ఈ గురువు గారు అంటే ఇంకా గొప్ప దేవుడు అనిపిస్తుంది. అంటే మనం అలా తయారయ్యాం అసలు. మన అదే మనం పెంచిన మన పూర్వీకులు మనం పెంచిన విధానం కూడా అలాగే ఉంది. హలో వస్తాయి వస్తే ఏమిటన్నాడు అందులో. నాకు కర వస్తున్నాయి అంటే రావేమని చెప్తాడేమో అని ఆయన ఉద్దేశం, అడిగేవాడు ఉద్దేశం నాకు వస్తున్నాయి కళ్ళు వస్తున్నాయి వస్తే ఏమిటి అందులో విశేషం ఏముంది వస్తున్నాయి. కళ వచ్చినప్పుడు నా కళ్ళు వస్తున్నాయి, ఆ కళ వచ్చినప్పుడు ఇది నిజం కాదు ఇది కళ అనేది తెలుస్తుంది నాకు. అప్పుడు ఎన్ని కళలు వస్తే నాకు నష్టం ఏంటి? అది నిజమని తెలియ ఆ కళ నిజమనుకుంటే నాకు బాధ ప్రారంభమవుతుంది, అశాంతి ప్రారంభమవుతుంది, దుఃఖం ప్రారంభమవుతుంది. ఎప్పుడు? ఆ కళ నిజమనుకుంటే. ఆ కళ నిజం కాదని తెలుస్తున్నప్పుడు నాకు అశాంతి ఏంటి, దుఃఖం ఏంటి, బాధ ఏంటి, గోలేంటి? ఆ కళ నిజం కాదని నాకు తెలుస్తున్నప్పుడు దుఃఖం లేదు, బాధ లేదు, గోర లేదు. ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. అంటే అడిగిన వాడు ఉద్దేశం ఏంటంటే నాకేం కలర్ రావు, ఏ మంచివి తాగిన అన్నం తిని ఎలా చెప్తాడు గొప్పోడేమో అనుకుని అడిగాడు. ఏంటి వస్తాయి అనుకో, వస్తే ఏముంది అన్నాడు. కళ్ళు నీకు వస్తున్నాయి లేదు, అలాగే నాకు వస్తున్నాయి. అది కళను తెలుస్తుంది. ఏం కళను తెలిసేది ఇప్పుడు నాకు బాధ ఏంటి? అది కళను తెలుస్తున్నప్పుడు నాకు అశాంతి ఏంటి? అది నాకు బాధ ఏంటి? ఇంకా అది నన్ను బాధించదు. స్వప్నం స్వప్నం అని తెలిసేటప్పుడు, నూటికి నిలబడేది అసత్యం అని తెలిసేటప్పుడు నన్నేం బాధిస్తున్నది? అది సత్యం అనుకుంటే నన్ను బాధిస్తుంది. అది అసత్యం అని నాకు స్పష్టంగా తెలిసినప్పుడు అది ఆ స్వప్నం నన్నేం బాధిస్తుంది? అలాగే ఇది కూడా స్వప్నమే. అయితే మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కూర్చోటాలు నుంచోటాలు ఇవన్నీ తర్వాత చూద్దాం, అది సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ ఒకవేళ ఇంకోటి మీరు గురువుని కోపం వచ్చి గురువుని విడిచిపెట్టేస్తారనుకోండి, అనుకోండి గురువు మిమ్మల్ని విడిచిపెట్టండి. ఒకవేళ మీ కోపాలు వచ్చి గురువుని విడిచిపెట్టేస్తారనుకోండి, మీరు గురువు మిమ్మల్ని విడిచిపెట్టడు ఏం చేత? గురువు ఎందుకు విడిచిపెట్టడు? మీ గురువు ఆత్మయ్య ఉన్నాడు. గురువు ఎవడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మ విడిచిపెట్టడానికి ఏముంటుంది? అంతా తానే. ఆత్మకి విడిచిపెట్టడానికి ఏమీ లేదు, పట్టుకోవడానికి ఏమీ లేదు. మీరు విడిచిపెట్టేచ్చి విడిచిపెట్టేచ్చి మనస్సు ఉంది కాబట్టి అక్కడ విడిచిపెట్టడం అనేది పట్టుకోవడం అనేది మనస్సు సంబంధించింది. ఆత్మకి విడిచిపెట్టడం పట్టుకోవడం అంటే ఏమి లేదు. అదే ఒకటి జర్మనీ వాడు చెప్పింది కూడా జ్ఞాపకం పెట్టుకోండి, అది వండర్ఫుల్ బ్యూటిఫుల్ టీచ్ వ్యాసారం. నేను ఏమీ చేయలేదు అనే సంగతి నాకు తెలుసు, అందుకే నన్ను చూడటానికి వస్తున్నారు. చైతన్యమేమి చెయ్యను, తాను చైతన్యం అని అన్నాడు. యాని మీరు మరణం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోయి మరణం చేసుకోవాలి. ఆ మరణం చేసుకుంటేనే వాడే మునమ్ముతాడు. ఇలా మీరు మంచి విషయాలు విని విని మరణం చేసుకున్నవాడు ముని, అదే వ్యాసుడు. వ్యాసుడికి ముని అని పేరు. అంటే మీరు ఇంటికి వెళ్ళిపోయి బాగా మరణం చేసుకుంటే మీరు ముని అవుతారు. మరణం చేసేవాడు ముని. బాధంతా ఎక్కడ ఉంది? మనస్సులో ఉంది. బోధ కూడా మనస్సుకి, మీ శరీరానికి కాదు బోధ, మీ మనస్సుకి బోధ. దేహం లేనని ఎవరు అనుకుంటుంది? మనస్సు అనుకుంటుంది. అలా అనుకోవటానికి, ఊడగట్టడానికి మనస్సుకి బోధ. ఏదైతే అనుకుంటుందో దాన్ని ఊడగొట్టడానికి ఈ బాధ కూడా, ఈ బోధ. ఎక్కడైతే బాధ ఎక్కడ ఉంది? మనస్సులో ఉంది. ఆ బాధను ఊడగొట్టడానికి బోధ. అది మీరు డబ్బు పెట్టి కొనుక్కోలేరు. 10 PhDలు 10 యూనివర్సిటీలు సంపాదించి పోగొట్టుకోలేరు. అది ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మనం ఒకసారి ఏమనుకుంటామంటే మన గురువు ఈ మధ్య జ్ఞాపకం రావటాలు ఎక్కడికి పోయాడేమో. మనం ఎప్పుడైనా గురువు ఒకసారి జ్ఞాపకం రాడు, 10 రోజులు 15 రోజులు అలాగా జ్ఞాపకం రాడు. ఏంటి ఈ మధ్య జ్ఞాపకం రావటాలు, మన విడిచిపెట్టేసి ఎక్కడికైనా పోయాడు అనుకుంటున్నాం. ఏంటి ఎక్కడికైనా పోయాడు మనం విడిచిపెట్టేసి గురువు జ్ఞాపకం? గురువు ఎక్కడికి పోలేదు, మన బుద్ధి ఎక్కడికో పోయింది గురువుని విడిచిపెట్టి. గురువు మనల్ని విడిచిపెట్టాం కదా, గురువు మన బుద్ధి విడిచిపెట్టేసి, గురువుని విడిచిపెట్టేసి ఎక్కడికో పోతే మన బుద్ధిలోని దోషాన్ని ఎలా అనుకుంటామంటే గురువు మనల్ని విడిచిపెట్టేసాడు అనుకుంటాం. ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాం, ఏంటి ఈ మధ్యన గురువు జ్ఞాపకం రావటం, గురువు ఎక్కడికో పోయాడు, మన గురువు ఎక్కడికో పోయాడు, మన బుద్ధి గురువుని విడిచిపెట్టేసినప్పుడు గురువు ఎక్కడికో పోయాడు అనిపిస్తుంది. ఈ మీటింగ్ దగ్గర లక్ష్యం ఒకటి, రాతల మీ రమణ భాస్కర్ లక్ష్యం అనండి, ఈ ప్రవచనాల లక్ష్యం అనండి, ఒకటే లక్ష్యం, అంతకంటే లేదు. మీరు శరీరం ఉండగానే మీ శరీరానికి మరణం రాకముందే మీరు మోక్ష సుఖాన్ని పొందాలి. అంతకంటే ఇంకో గమ్యం లేదు దానికి. ఒకటే ఓన్లీ గోల్, మీ శరీరానికి మరణం రాకముందే రమణ భాస్కర్ అనండి, లేకపోతే మీ ఏదైనా 4 మాటలు చెప్పనివ్వండి, ఏదైనా బోధ అవనివ్వండి, రాత అవనండి, రిటర్న్ ఎక్స్ప్రెషన్ అవనండి, స్పోకెన్ ఎక్స్ప్రెషన్ అవనండి, ఏదైనా సరే. ఒకటి ఏది మీరు మోక్ష సుఖం పొందాలి, నిర్వాణ సుఖం. నిర్వాణ సుఖం శాశ్వతంగా దుఃఖం లేకపోవటం, శాశ్వతంగా ఆనందంలో ఉండటం. పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా పెర్మనెంట్గా సుఖంలో ఉండటం. శాంతి శాంతి శాంతి. రాబోయే మీటింగులు, రాబోయే ప్రవచనాలు